ಯತ್ಕಣ್ಣಾಂದೋಳ ಕೇಳಿ ಸಮಯ ಸಮುದಯದ್ವಾಜುವೇಗಾನುಕೂಲಂ ತೋಲಂ ತೌ ಪುಷ್ಪವಂ ತೌ ಘಟನ ವಿಘಟನಾ ಪಾಟವಂ ನಾಟಯಂ ತೌ ಸಂಜಯಾಂ ಅಂಧಕಾರೇ ಅಧಿನಟನ ವಿಧಿ ಸ್ವರ್ಣ ಕಂಸ್ಯಗ್ರತಾಳ ಕ್ರೀಡಾಮಪ್ಯಾನಯೇತಿ ಸಭವತು ಭಗವಾನ್ ಸ್ವಸ್ತಿದೋಹಸ್ತಿ ವಕ್ತ್ರಃ ಕಲಭ್ಯಂ ಚೂಡಾಲಂಕೃತ ಶಶಿಕಲಭ್ಯಂ ನಿಜತಪಃ ಫಲಭ್ಯಂ ಭಕ್ತೇಷು ಪ್ರಕಟಿತ ಫಲಭ್ಯಂ ಭವತು ಮೇ ಶಿವಭ್ಯಾಮಸ್ತೋಕ ತ್ರಿಭುವನ ಶಿವಭ್ಯಂ ಹೃದಿ ಪುನರ್ಭವಭ್ಯಾಮಾನಂದ ಸ್ಫುರದನುಭವಭ್ಯಾಂ ನತಿರಿಯಂ ಶೃಂಗೇರಿ ಶರದಪೀಠೆ ಭ್ರಾಜಮಾನಂ ಯಶಸ್ವಿನೋ ಯತೀಂದ್ರ ಪ್ರವರಂ ವಂದೇ ಭಾರತೀತೀರ್ಥ ಸದ್ಗುರುಂ ವಾಮೇ ಭೂಮಿ ಸುತ ಪುರಸ್ತು ಹನುಮಾನ್ ಪಶ್ಚಾಸ್ವಮಿಪ್ರಾಸುತ ಶತ್ರುಘ್ನೋ ಭರತಶ್ಚ ಪಾರ್ಶ್ವದಳಯೋ ವಾಜ್ವಾದಿಕೋಣೇಷು ಚ ಸುಗ್ರೀವಶ್ಚ ವಿಭೀಷಣಶ್ಚ ಯುವರಟ್ಟಾರಾಸುತೋ ಜಾಂಬವನ್ ಮಧ್ಯೆ ನೀಲ ಸರೋಜ ಕೋಮಲ ರುಚಿಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ ನಮೋಸ್ತು ರಾಮಾಯ ಸಲಕ್ಷ್ಮಣಾಯ ದೇವ್ಯೈ ಚ ತಸ್ಯೈ ಜನಕಾತ್ಮಜಾಯೈ ನಮೋಸ್ತು ರುದ್ರೇಂದ್ರಯಮಾನಿಲೇಭ್ಯೋ ನಮೋಸ್ತು ಚಂದ್ರಾರ್ಕಮರುದ್ಗಣೇಭ್ಯಃ ಆಂಜನೇಯಂ ಅತಿಪಾಟಲಾನನಂ ಕಾಂಚನಾಭೃಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನೋ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ರಾಮಾಯಣಲ್ಲೋ ಎಕ್ಕಡ ಚೂಚಿನಪ್ಪಟಿಕೀ ಕೂಡಾ ಆದಿ ನುಂಡಿ ಅಂತಂ ವರಕು ಕೂಡಾ ಶ್ರೀರಾಮುಡು ಧರ್ಮಾನ್ನಿ ಎಟ್ಲಾ ಪರಿಪಾಲಿಂಚಾಡು, ತಾನು ಎಲಾ ಆಚರಿಂಚಾಡು, ಎವರ ವಾಳ ಚೇತ ಎಲಾ ಆಚರಿಂಪ ಚೇಸಾಡು, ತಾನು ಗುರಿಂಚಿ ತಾನು ಏ ವಿಧಂಗಾ ಪ್ರವರ್ತಿಂಚಾಡು ಅನೇಟುವಂಟಿ ವಿಷಯಮೇ ಮನಕು ರಾಮಾಯಣಲ್ಲೋ ಚಾಲಾ ಎಕ್ಕುವಗಾ ಚೆಪ್ಪಬಡುತೂ ಉಂಟುಂದಿ. ಅಟುವಂಟಿ ಆ ರಾಮುಡು ಧರ್ಮಾತ್ಮುಡು, ರಾಮುಡು ಧರ್ಮಜ್ಞುಡು, ತಿಳಿಸಿನವಾಡು. కొంతమందికి ధర్మాలు తెలుస్తాయి కానీ ఆచరించరు. కానీ రాముడు ధర్మజ్ఞుడు, ధర్మాచరణమూర్తి కూడా. ధర్మాన్ని తెలుసున్నటువంటి ఆ ధర్మావతారమూర్తిని ఎవరెవరు ప్రశంసించారు అనేటువంటి విషయాన్ని నేను ప్రస్తావిస్తూ, రాముడికి శత్రుపక్షమైనటువంటి వాళ్ళు అందరూ కూడా రాముడు ధర్మాత్ముడు అని ప్రశంసించారు అని ప్రస్తావనోచితంగా మీ దగ్గర ఉపన్యసిస్తూ, అందులో మొదట మారీచుడు ఏ విధంగా రాముడు ధర్మాత్ముడని పోడాడో నిన్న మీకు తెలియజేశాను. అలాగే రావణాసురుని యొక్క గూఢచారుల్లో ఒక గూఢచారి ఎవరయ్యా అంటే శుకుడు అనేటువంటి వాడు. ఆ శుకుడు అనేటువంటి వాడు కూడా రాముడు ధర్మాత్ముడయ్యా అని తెలియజేస్తున్నాడు. ఎక్కడయ్యా యుద్ధకాండ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. రాముడు సమస్త వానర సైన్యంతో కలిపి సముద్రాన్ని దాటి లంకానగరానికి చేరుకున్నాడు. సువేలాద్రి అనే పర్వత సమీపంతో సమస్త వానర సైన్యాలతో విడిది చేశాడు. అలా ఎప్పుడైతే విడిది చేశాడో వార్తాహరుల ద్వారా రావణాసురుడు ఈ సంగతి తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్నవాడే తన దగ్గర ఉండే గూఢచారిని పిలిపించాడు. పిలిపించి, ఏమయ్యా ఇప్పుడు మనకి వారికి యుద్ధం తప్పదు కాబట్టి ఈ యుద్ధంలో బలాబల తారతమ్య నిర్ణయం చేసి రావలసింది. అనగా రాముడి యొక్క బలం ఎక్కువ, మన యొక్క బలం ఎక్కువ. ఆయన వానర సైన్యంతో వచ్చాడు, కానీ మన సైన్యం కనుక చూచినట్లయితే మనకు రథబలం ఉంది, గజబలం ఉంది, అశ్వబలం ఉంది, పదాపిదళం ఉంది. మనం చపురంగ బల సమేతులమై మనం ఉన్నాం. కానీ రాముడు రథాలతోటి, ఏనుగులతోటి, గుర్రాలతోటి వచ్చినటువంటి జాడ నాకు కనపడలేదు. పోని పదాతి దళంగా కేవలం మానవులు లేకపోతే వానరులే వచ్చారు అనుకుందాము అంటే ఏదో చేతిలో బల్లాలు లేకపోతే రంపాలు లేకపోతే సోలాలు మొదలైనటువంటివైనా ఉండాలి. ఆ వానర సైన్యం యొక్క చేతిలో అవి అసలు ఎటువంటి ఆయుధాలు వాళ్ళు ధరించారు? నాకు ఈ విషయాన్ని ఒక్కసారి నీవు వెళ్ళి అక్కడ చూచి ఆలోకించి నువ్వు నాకు వచ్చి చెప్పవలసింది అని ఎవరెవరికి పురమాయించాడయ్యా. శుకుడు శార్దూలుడు అనేటువంటి ఇద్దరు వానర ఇద్దరు రాక్షస సేనాధిపతులు గూఢచారులు వాళ్ళు వాళ్ళకు పురమాయించాడు. వాళ్ళిబ్బరూ వెళ్ళి ఏం చేశారయ్యా అంటే మొత్తం వానర సైన్యాన్ని అంతా పరికించారు, అంతా చూశారు, తిరిగి వచ్చారు. అందులో చెప్తున్నారు గొప్పతనాన్ని, ఆ రాముడు యొక్క గొప్పతనాన్ని అలా తెలియజేస్తున్నటువంటి సందర్భంలో శుకుడు ఏమన్నాడు అంటే నీవు రాముణ్ణి జయించలేవయ్యా అన్నాడు. దానికి కారణమేమిటయ్యా అంటే శుకుడు చెప్తున్నాడు, యస్మిన్ నచలతే ధర్మ యో ధర్మాన్నాతి వర్తతే యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ వేదవేద విదాం వరః యో బ్రాహ్మమస్త్రం చ వేద వేద విదాం వరః అని చెప్పి మాట్లాడుతూ, ఈ లోకంలో ధర్మము అనేటువంటిది అన్ని గుణాల కంటే ధర్మము అనేటువంటి గుణం చాలా గొప్పదయ్యా. ధర్మాన్ని ఆధారంగా చేసుకునే సృష్టి అంతా కూడా జరుగుతోంది. ధర్మంలోనే సత్యము ప్రతిష్ఠితమై ఉన్నదయ్యా. ఈ లోకంలో సర్వము ధర్మమునందే నిలబడి ఉన్నదయ్యా. ఆ ధర్మము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉంటాడయ్యా. అలాగే మహావిష్ణువు పోషణ చేస్తూ ఉంటాడయ్యా. లయకర్త అయినటువంటి ఆ రుద్రమూర్తి అయిన ఆయన వారు కూడా ఆ ధర్మాన్ని అనుసరించే ఆయన లయకాలంలో ప్రవర్తింపిస్తూ ఉంటాడయ్యా. కాబట్టి ఈ లోకంలో అన్నింటికంటే ధర్మం గొప్పదయ్యా. కాబట్టి ఆ ధర్మము అనేటువంటి ఆ గుణం వెళ్ళి నేను ఎవరిని ఆశ్రయించాలా అని ఆలోచించి రాముడు అనేటువంటి ఒక వృక్షాన్ని ఆశ్రయించిందయ్యా. ఎంచేతయ్యా అంటే సాయంకాల సమయంలో పక్షులన్నీ ఎగిరి తన నివాస వృక్షమైన ఒక చెట్టు దగ్గరికి చేరి దాంట్లో ఉండే గూటిలో ఎలా విశ్రాంతి తీసుకుందాము అని అనుకుంటాయో, ఈ లోకంలో ధర్మము అనేటువంటి ఈ గుణం నేను ఎక్కడ శాశ్వతంగా స్థిరంగా కదలకుండా ఉండగలనా అని ఆలోచించి రాముడు అనే ఒక వృక్షాన్ని ఆశ్రయించింది అయ్యా ధర్మము అనేటువంటి గుణం. కాబట్టి యస్మిన్ నచలతే ధర్మ యో ధర్మ నాతివర్తతే. చూడండి, మనం ఏది ఏది మన దగ్గర అయితే ఉందో అది మనం చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాం. మన దగ్గర 100,000 రూపాయలు మనం సంపాదించుకున్నాం అనుకోండి, దాన్ని నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్లో వేయాలా లేక ఇంట్లో ఎవరికీ కనపడకుండా దాచుకోవాలా అని మనం దాచుకుందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి రాముడు దాచుకున్నటువంటి దాచుకోలేదు, నీ దగ్గర ఉంటానయ్యా అని ఆ ధర్మం అనే ధనం వచ్చి ఆయన దగ్గర కూర్చుంది. కాబట్టి రామచంద్రమూర్తి కూడా, అయ్యో నన్ను ఆశ్రయించినటువంటి ఈ ధర్మాన్ని నేను దాటి అతిక్రమించి ప్రవర్తిస్తే ఎలాగాని, యో ధర్మాన్నాతివర్తతే, ఎట్టి సంక్లిష్ట పరిస్థితులలోనూ కూడా ధర్మాన్ని ఆశ్రయించకుండా చరించాడయ్యా, అనగా ధర్మాన్ని దాన్ని దాటకుండా అతిక్రమించకుండా చరించాడయ్యా అని తెలియజేశారు. అంటే ఈ లోకంలో మనం మాత్రం అధర్మం చేస్తామండి. ఈ లోకంలో పొద్దునే లేచి పాప పని చేయాలని ఎవరు అనుకుంటామండి? అసత్యం ఆడాలని ఎవరు అనుకుంటాం? అధర్మం ఆచరించాలని ఎవరు అనుకుంటాం? అందరూ ధర్మాన్నే ఆచరించాలి అనుకుంటాం, సత్యమే పలకాలి అనుకుంటాం, న్యాయంగానే ఉండాలి అనుకుంటాం. కానీ ఒకప్పుడు సంక్లిష్ట పరిస్థితులు కనుక ఏర్పడినప్పుడు మాత్రం మన ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. రాముడు అలా మర్చిపోకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ ధర్మాన్ని అతిక్రమించకుండా తన జీవితాన్ని గడిపాడు. అందుకే రాముడు ధర్మమూర్తి అయ్యాడు. ఏ ఇంతలా చెబుతున్నావు, అసలు రాముడు ఎలా ఉంటాడు అని అడిగాడు. ఎవరు? రావణాసురుడు. అయితే మరి చూపించమంటావా అన్నాడు శుకుడు. చూపించవయ్యా అన్నాడు. అయితే ఆకాశ ఉపరిభాగంలోకి రావాల్సింది అన్నారు. ఆకాశ ఉపరిభాగంలోకి వచ్చాడు. ఆ సమయంలో రాముడు అడుగునయ్యా అక్కడ కూర్చుని ఉన్నాడు అని పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ భాస్కర రామాయణంలో ఒక అత్యద్భుతమైన పద్యం చేశారండి. శుకుడు చెప్తున్నాడు, మృగభాతి బొలిచిన మీ మంత్రి మారీచు పసిడి చర్మంబుపై పవ్వళించి నీ పేరు విన్నంత కోపించి మండెడు మిప్రతను భవు మీద వ్రాలి. అలనాడు నీసుతు అక్షుని చంపిన గాడుపు పట్టిపై కాలు చాపి నిను వాలమున బట్టి వనధులముంచిన వాలితనూజుపై కేలువైచి మనసి నీదు సహోదరి ముక్కు చెవులు ప్రించినటువంటి సౌమిత్రితోడు నుండ కరుణి దునిమిన శితసాయకంబు మొక్కతీర్చుచున్నాడు కంటే వైదేయి విభుని. భాస్కర రామాయణంలో రాశారండి పద్యం. శుకుడు చెప్తున్నాడు, ఏమయ్యా అదిగో అక్కడ కూర్చున్నాడు చూసావా, ఈ లోకంలో క్షత్రియులు కానీ ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ కింద నేల మీద కూర్చోకూడదు. ఎంచేత అంటే మన పృష్ఠభాగం కింద ఆనకూడదు. అంచేమనే ఒక అక్షపలు వేసుకోవాలనో లేక దర్భలు వేసుకోవాలనో మనకి చెబుతూ ఉంటారు మనకి పెద్దలు. ఇప్పుడు రామచంద్రమూర్తి మరి ఎక్కడ మరి నేల మీద కూర్చుని ఉన్నాడు, మరి ఒట్టి నేల మీద మరి కూర్చోకూడదు కదా, క్షత్రియుడే కదా, ఉపనయన సంస్కారం అయినవాడు కదా, కాబట్టి ఆయన దేని మీద కూర్చున్నాడయ్యా, ఒక జింక చర్మం మీద కూర్చున్నాడు. ఆ జింక చర్మం ఎలా మెరుస్తోందిట, తళతళ మెరుస్తోందిట. శుకుడు అంటున్నాడు నాకు అనుమానం ఒకటి ఉందయ్యా, నువ్వు ఆ మారీచుడు వద్దయ్యా, మనకు రామునితో విరోధం వద్దు, ధర్మమూర్తితో మనం విరోధం పెట్టుకోకూడదయ్యా అని చెప్పినప్పటికీ, కాదు వెళ్ళు వెళ్ళు అన్నావు కదా, వెళ్ళాడు కదా, మరి వెళ్ళి ఆ మారీచుడిని సంహరించి అయ్యో పోని మృగాన్ని తేలేకపోయాను, ఆ చర్మమేనా పట్టుకొచ్చి భార్యకి ఇద్దామని తెచ్చాడేమో అని నాకు అనిపిస్తోందయ్యా, అలా తలతళ మెరుస్తోందయ్యా. అది నిజం కాదనుకోండి, కానీ శుకుడు అలా చెప్తున్నాడు. మృగ భాతి బొలిచిన మీ మంత్రి మారీచు పసిడి చర్మంపై పవళించి జిగేలు జిగేలుమనేటువంటి చక్కనైన బంగారు లేడి యొక్క చర్మమా అన్నట్లుగా ప్రకాశించేటువంటి ఒక చర్మం మీద కూర్చున్నాడు చూసావా, ఆయనే రామచంద్రమూర్తి అయ్యా అన్నాడు. ఇగో ఈ పక్కనున్నాడు ఎవరో తెలుసా, నీ పేరు విన్నంత కోపించి మండెడు నిప్రతను భవు మీద వ్రాలి. ఒక సమయంలో రావణాసురుడు వీళ్ళని చూద్దామని ఆకాశోపరి భాగంలోకి వచ్చాడు. అలా రావడంతో విభీషణుడు చెప్పాడు, అదిగో ఆయనే మా అన్నగారు అన్నాడు. అలా అనడంతో ఆయనే రావణాసురుడా అని అంటున్నారు అందరూ. ఈ సమయంలో రాముడికి కూడా చెప్పలేదు. అలా చెప్పకుండా ఒకసారి సుగ్రీవుడు అలా తటాలను ఒక్కసారి పైకి ఎగిరిపోయాడు. ఆ రావణాసురునితో పెనుగులాడాడు. ఆ సమయంలో రావణాసురుడి యొక్క కిరీటం కూడా కింద పడిపోయింది. ఆఖరికి రావణాసురుడి చేతిలో దెబ్బ తిన్నాడు, వచ్చి కింద పడ్డాడు రాముడి దగ్గరకు వచ్చి. అప్పుడు రాముడు కళ్ళం పడి నీళ్లు పెట్టుకున్నారు ఒక్కసారి. అరే సుగ్రీవ, ఎంత పని చేసావయ్యా, ఈ లోకంలో ప్రతి విషయానికి ఆవేశం పనికిరాదయ్యా, ఏమిటనుకుంటున్నావు, తపస్సంపన్నుడైనటువంటి రావణాసురునితో ఎవరు పడితే వాళ్ళు యుద్ధం చేసేస్తే ఇంక నేనెందుకు ఇక్కడికి రావడం, ఇక్కడికి పట్టడానికి ఆవేశం పనికిరాదు అని ఆ పక్కన ఉన్నాడయ్యా సుగ్రీవుడు. ఇగో కనబడుతున్నాడు మళ్ళీ, ఇగో ఆయనే మళ్ళీ రావణాసురుడు అంటుంటే మళ్ళీ పైకి లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సుగ్రీవ కంగారు పడకు, ఆవేశం పనికిరాదు అని హెచ్చరిస్తున్నాడయ్యా. నీ పేరు విన్నంత కోపించి మండెడు మిప్రతను భవు మీద వ్రాలి. ఆ కుడిచేయి సుగ్రీవుని మీద వేసి, సుగ్రీవ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశం పనికిరాదయ్యా అని హెచ్చరిస్తున్నాడు చూసావా, ఆయనే శ్రీరామచంద్రమూర్తి అన్నాడు. ఇక అలనాడు నీసుతు అక్షుని చంపిన గాడుపు పట్టిపై కాలు చాపి ఆ ఇబడుకుండా కూర్చున్నాడు చూసావా ఆంజనేయ స్వామి, ఆయన పాదాలు ఒత్తుతున్నాడయ్యా. రామ 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసావు, ఎండనక కొండనక ఇటు అటు తిరిగావు, నీ పాదాలు ఎలా నొప్పి పడుతున్నాయో కాబట్టి ఎల్లప్పుడూ నీ పాదాలు నా చేపలతో నొక్కి తగ్గేలాగా ఆ నొక్కేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించవలసిందయ్యా అని ఆంజనేయ స్వామి ఎదురుకుండా కూర్చుని పాప సంవాహనం చేస్తున్నాడయ్యా. ఎవరో తెలుసా ఆంజనేయ స్వామి, అలనాడు నీ సుతు అక్షుని చంపిన. మీరందరూ ఆయన ఆ ఆంజనేయ స్వామిని సామాన్యమైన మర్కటము, అది ఒక చిన్న పిల్ల కోతి అనుకున్నారయ్యా అనుకుని ముక్కు పచ్చలాదని నీ కుమారుని అక్షకుమారుని పంపించావయ్యా. అటువంటి అక్షకుమారుడు ఆయన చేతుల్లో హతుడయ్యాడయ్యా. అటువంటి అక్షకుమారుని చంపినటువంటి ఆంజనేయ స్వామి ఎవరుకున్నామండి, పాప సంవహనం చేస్తున్నాడే, అదిగో ఆయనే రామచంద్రమూర్తి అయ్యా. నేను వాళ్ళమున బట్టి వనధులముంచిన వాలితను జుపై కెలువైచి. ఇటుపక్కన ఎడమ చేతి వేపన అంగబడు కూర్చున్నాడయ్యా, ఆ అంగబడు కూడా కొంచెం అతనికి కూడా మరి ఆవేశం ఎక్కువే, అప్పుడు కూడా కొంచెం తారాజువ్వలా పైకి లేవబోతున్నాడు, వద్దు అంగదా అని సముదాయిస్తున్నాడయ్యా. ఎవరో తెలుసా అంగదుడు? వాలి యొక్క కుమారుడయ్యా. వాలంటే ఎవరో తెలుసా? పురాణ పద్ధతిలో కాకుండా మామూలుగా చెప్తున్నాను. రావణాసురుడు సమస్త దేవతలని ఓడించాడు, దిక్పాలకులనందరినీ నిగ్రహించాడు, 33 కోట్ల దేవతల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించాడు, సమస్త విజయాన్ని ప్రకటించుకున్నాడు, భూలోకానికి వస్తున్నాడు. వస్తుంటే నారదుడు ఎదురయ్యాడు అంటారు. ఎదురయ్యి, ఏమయ్యా అన్ని లోకాలని జయించావు కానీ పక్కలో ఉండే బల్లాన్ని వదిలిపెట్టేశావయ్యా అన్నాడు. అదేమిటయ్యా అన్నాడు, కిష్కింధాపతి అయినటువంటి వాలిని ఎందుకు వదిలేశావు అన్నాడు. ఛ, ఒక వానరుడు కోతి నాక అప్పుడు సమానుడా అన్నాడు రావణాసురుడు. అలా కాదయ్యా, ఆలోచించు అన్నాడు. ఏమో చెప్పినవాడు ఎవరయ్యా అంటే నారదుడు, ఎందుకు వచ్చిన గోళా అని ఆలోచించి ఇంత సైన్యంతో ఒక కోతి మీద యుద్ధానికి వెళ్ళడం నా అంతటి చక్రవర్తికి ఇది సబబు కాదు అని వాడి సైన్యాన్ని అంతా కూడా లంకానగరానికి పంపించేసి తాను ఒక్కడిగా కిష్కింధకు వచ్చాడు. అలా కిష్కింధకు వచ్చేప్పటికి రావణాసురుడు వచ్చేటప్పటికి అక్కడ వాలి లేడు. అడిగాడు వాలి ఎక్కడికి వెళ్ళాడయ్యా అని. సముద్రంలో స్నానానికి వెళ్ళి ఆయన అర్ఘ్యప్రదానం ఇవ్వడానికి వెళ్ళాడు అన్నారు. మనకు రామాయణంలో చిన్న అనుమానం వస్తుంది, ఏమండి వానరులు అంటే కోతులు కదా, అవే విటండి అర్ఘ్యప్రదానాలు ఇవ్వడమే విటండి అని మనం ఒక అనుమానం పొందుతాం. కానీ రామాయణ కాలం నాటి వానరులకి ఈనాటి మనకు కనపడుతున్నటువంటి మంకీకి ఒక తోక సంబంధమే మినహా మన మానవులు ఎలా ఉంటామో ఆనాడు రామాయణ కాలంలో రాముడికి సహాయపడిన వానరులందరూ అచ్చు మానవులు లాంటి వాళ్ళు. అర్థమైందండి? అంటే మనం ఎలా అయితే సంధ్యావందనాలు చేశామో, అర్ఘ్యప్రదానాలు చేశామో, వాళ్ళు కూడా అలా ఆచరించారు. వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే ఒక్క వాలం తోక మాత్రమే తేడా, అంతే. అసలు మనకి సినిమాల్లోనూ వాటిలోనూ ఏదో మూతిలా పెట్టినట్టుగా చూపించారు, అది కూడా పొరపాటే. వాళ్ళకి ఏం అలా ఏం లేవండి, ఒక ఆంజనేయ స్వామి యొక్క దవడ మాత్రమే వజ్రాయుధ ప్రహారానికి నొక్కుబడింది కాబట్టి ఆయన యొక్క దవడ మాత్రమే నొక్కుబడి ఇలా కొంచెం ముఖం ముందు వచ్చినట్టుగా ఉంటుంది తప్ప మిగతా వానరులందరూ మామూలుగా మానవ రూపంలో ఉన్నవాళ్ళే. కాబట్టి మీరు కేవలం ఏదో ఏమైనా కోతిలే విటండి, స్నానాలు చేయడం ఏమిటండి, అర్ఘ్యప్రదానాలు చేయడం ఏమిటండి అని అనడానికి ఏం లేదు. రామాయణ కాలంలో రాముడికి సహాయపడిన వానరులందరూ ఇంచుమించు నరులతో సమానమైనటువంటి వాళ్ళు. అటువంటి ఆ వాలి ఒక సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి ఏం చేస్తున్నాడు అంటే అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు. అలా అర్ఘ్యప్రదానం చేస్తున్న సమయంలో ఆ రావణాసురుడు అక్కడికి వెళ్ళాడు. ఈ సమయంలోనే పట్టుకోవాలయ్యా అనుకున్నాడు. ఎంచేతయ్యంటే ఈ లోకంలో ధర్మాన్ని ఆచరించే సమయంలో మనం ఎప్పుడూ గ్లాని కలగ చేయకూడదండి, అలా చేస్తే మనకే పరాభవం. ఎవరో ఒకరు జపం చేసుకున్నారనుకోండి, వాడి మీద నీ కోపం ఉండవచ్చు, వాడు ఏదో తప్పు చేశాడు ఉండవచ్చు, వెళ్ళి పట్టుమని వాడిని వాడు తనకూడదు. ఎంచేతయ్యంటే అది వాడు జపం పూర్తవ్వాలి, బయటకు రావాలి, ఏమయ్యా ఏమిటి కథా కమిషన్ అడగాలి ఆ తర్వాత. అంతే తప్ప ధర్మాన్ని ఆచరించే సమయంలో మనం వాడికి ప్రతిబంధకం కలగ చేయకూడదు. ఆ సమయంలో ఆయన సూర్యదేవుడికి అర్ఘ్యప్రదానం చేస్తుంటే ఏ రావణాసురుడు ఇప్పుడే వీడు పట్టి పట్టేయాలి అని తన 20 చేపలతోటి వక్షస్థలం కింద పట్టు కింద పట్టి ఈ ఇలా 10 చేతులు ఇలా 10 చేతులు పెట్టి వాలిని ఒక నొక్కు నొక్కాయండి. చూశాడు ఇలా వాలి, 20 చేపలు ఉంటాయి, ఎవరికి ఉంటాయి, మహానుభావుడు ఆయనకే ఉంటాయి, ఓ ఈయన వచ్చాడు కాబట్టి ఈయనకు ఓ గుణపాఠం చెప్పాలి అనుకుని ఈ చంక ఇలాగా ఇది ఇలాగా నొక్కు నొక్కినప్పటికీ వాడు కీచి కీచుమంటున్నప్పటికీ కూడా మిగతా 3 సముద్రాలకి తీసుకెళ్ళి 3 ముంచులు ముంచి అక్కడ అర్ఘ్యప్రదానం చేసి వచ్చి కిష్కిందలో డబాల్ని కింద పడేసి ఏమిటి రావణ ఇలా వచ్చావు అన్నాడు. వెంటనే రావణాసురుడు కొంచెం వివేకవంతుడు తెలివైన వాడు కాబట్టి పార్టీలు మార్చేస్తున్నారని కొన్ని రామాయణంలో కూడా ఉందని పార్టీలు మార్చడం. వెంటనే ఏమన్నాడు అంటే అబ్బే నీతో స్నేహం చేయడానికి వచ్చానయ్యా అన్నాడు. ఏ వాళ్ళ యొక్క పరాక్రమానికి తట్టుకోలేక ఆయనతో చివరికి స్నేహానికి సిద్ధపడి నీ పరాక్రమాన్ని కూడా పక్కన పెట్టేసి ఆ వాలితో స్నేహం చేశావో అటువంటి వారిని ఒకే ఒక బాణంతో రాముడు సంహరించాడయ్యా. అటువంటి వారి యొక్క కుమారుడు అంగదుడయ్యా. అటువంటి అంగదుడు ఆవేశంతో మాట్లాడబోతుంటే కంగారు పడకు అంగదా అని హెచ్చరిస్తున్నాడయ్యా. ఆయనే రామచంద్ర. మనసిని మహసవో మనసిని దుసహోదరి ముక్కు చెవులు పృంచినటువంటి సౌమిత్రితోడునుండ. అసలు లక్ష్మణస్వామి ముక్కు చెవులు మొట్టమొదటి ఎవరికి కోసారండి అంటే మొట్టమొదటి శూర్పణఖ కావండి, తొలిబోని శూర్పణఖ కావండి, మొట్టమొదటి తాటకకు కోసారండి. మొట్టమొదటి రామాయణంలో అలాగే ఉంటుందండి, మొట్టమొదటి తాటక యొక్క ముక్కు చెవులు కోసారు. ఆ తర్వాత శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసారు. ఆ తర్వాత అయోముఖి యొక్క ముక్కు చెవులు కోసారు. ఏమో ఈ లంకానగరంలో ఎవరికి కోయవలసి వస్తుందో అని లక్ష్మణస్వామి ఆ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు త్రుంచినటువంటి ఆ బాణాన్ని ఆయన చేతితో పట్టుకుని పక్కన నిలబడ్డాడయ్యా. ఆ నిలబడిన వాడు పక్కన కూర్చున్నాడే ఆయనే రామచంద్రమూర్తి. మనసిని దుసహోదరి ముక్కు చెవులు పృంచినటువంటి సౌమిత్రితోడు నుండ కరుని దునిమిన శతసాయకంబు మొక్క తీర్చుచున్నాడు కంటే వైదేహి విభుని. చూసా అక్కడ అరగతీస్తున్నాడయ్యా బాణం. ఏ బాణం అంటే కరదూషణాభులను చంపినటువంటి బాణం అయ్యా. అది ఇప్పుడు రావణ కుంభకర్ణాభుల మీద ఒక్కసారి ప్రవర్తింప చెయ్యాలి, ప్రయోగించాలి కాబట్టి కొంచెం సానబెడుతున్నాడయ్యా ఆయనే రామచంద్రమూర్తి అయ్యా అని చెప్పాడు. అలాగని చెప్పాడు కొంచెం కోపం వచ్చింది అనుకోండి, ఏం చెప్పండి శత్రువుని పొగిడాడు అని. కానీ మా తనే అడిగాడు దీంట్లో రాముడు ఎవడయ్యా అని అడిగాడు కాబట్టి తమాయించుకున్నాడు. నువ్వు ఇందాక రాముడు యొక్క గొప్పతనాన్ని చెబుతూ రాముడు ధర్మమూర్తి అన్నావు, ఏ ధర్మం ఉంటే ఏమిటి నష్టము అని అడిగాడు. మళ్ళీ అడిగితే అప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, ఈ లోకంలో ధర్మాన్ని పాటించేవాడు వాడు ఎంత సన్నంగా ఉండనివ్వండి, వాడికి ఎంత ధనం లేనివాడు అవనివ్వండి, వాడు ఎంత చదువు లేనివాడు అవనివ్వండి, వాడి దగ్గర కనుక మనం వెళ్ళి వాడిని ఏదైనా వాడికి ప్రతిబంధకంగా మనం కలగచేద్దాము అంటే మనమే బూడిదైపోతాము తప్ప వాడికి మాత్రం మనం హాని చేయలేం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, సాక్షాత్తు మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎవరితోటి? ధృతరాష్ట్ర మహారాజుతో చెప్పాడు రాయబారిగా వెళ్ళినప్పుడు. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షుల వారలుపేక్ష చేసిరి అది వరల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడున్. ఈ లోకంలో మనం సంపాదించేవి ఏమున్నా అవి ఈనాడు ఉండొచ్చు, మళ్ళీ ఇంకో కాలంలో పోతే పోయి ఉండవచ్చు. ఈవేళ ఆస్తి సంపాదిస్తాం, ధనం సంపాదిస్తాం, ఐశ్వర్యాలు సంపాదిస్తాం, అవి ఈనాడు ఉంటే ఉండవచ్చు, కనపడవచ్చు, మళ్ళీ కావాలంటే పర్వాత కాలంలో పోతే పోవచ్చు. కానీ ఈ లోకంలో ఎన్ని యుగాలకైనా మానవుడు సంపాదించినటువంటి రెండు గుణాలు వాడు ఎన్ని జన్మలెప్పినా అది వాడి వెనకాల వస్తూనే ఉంటాయ్యా. అది ఏమిటయ్యా? ధర్మము సత్యము. సారపు ధర్మము విమల సత్యం పాపము చేత బొంకుచే. అటువంటి ధర్మము అటువంటి సత్యము ఈవేళ నీ సభలో రెండు దుర్గుణాల వల్ల నాశనమైపోతున్నాయ్యా. పాపం వల్ల సత్యం ధర్మం నాశనమైపోతోంది, బొంకు వల్ల సత్యం నాశనమైపోతోంది. 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత మీ రాజ్యం మీకు ఇస్తాను అన్నట్టుగా వేళ మరి మీరు జూదం ఆడారు కదా, మరి వాళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తి చేశారు కదా, కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలనే సంగతి మీకు తెలియదా? ఏమిటి విషయాలు ఏమిటి? కాబట్టి పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షుల వారలుపేక్ష చేసిరి. కొన్ని విషయాల్లో మనం తప్పించుకు తిరగచ్చండి. ఏమిటంటే నాకెందుకు వచ్చిన గొడవరా అని. కానీ కొన్ని విషయాలు తెలుసుండి మనం కనుక చెప్పకపోయినట్లయితే అది మనదే పాపము అంటారండి. ధర్మశాస్త్రం అలా చెప్తుందండి. ఎంచేతంటే ఎవడో తప్పు పని చేస్తున్నాడు కాబట్టి తప్పు పని తెలియదు వాడికి, తెలియదు పాపం చిన్నవాడు చేసేస్తాడు. ఆ చిన్న కూడా ఏదో తప్పు పని చేస్తున్నాడు అనుకోండి, నాయన ఈ పని చేయకూడదా అని మనం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు చెప్పాలి. అలా చెప్పకపోతే ఆ కుర్రవాడు మా నాన్నగారు ఏం మాట్లాడలేదు, ఓహో నేను ఇలా చేసే ఇచ్చనమాట అనుకుంటాడు వాడు ఆ సమయంలో. మనకి మన కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, ఎంత అనురాగం ఉన్నప్పటికీ, ఎంత ప్రీతి ఉన్నప్పటికీ కూడా మన కొడుకు కనుక తప్పు కనుక చేశాడు అంటే నాయన ఈ తప్పు అని కనుక చెప్పకపోతే, దానికి వాడు కనుక అలవాటు పడిపోయినట్లయితే ఇప్పుడు ఈ పాపం ఎవరిదవుతున్నాయి అంటే తండ్రిదవుతుంది. కాబట్టి ఇప్పుడు నీ కొడుకులది కాదు పాపం, ఈ పాపం నీది. ఎంచేత అంటే పెద్దవాడవయ్యుండి అధికారవయ్యుండి చెప్పకుండా నువ్వు ఉండిపోతున్నావు. దక్షుల వారలు ఉపేక్ష చేసిరి అది వారల చేటగుగాని. ఇదిగో అది ఆ పెద్దవాళ్లే మట్టు కట్టుకుపోతారు. ఒక్క సంగతి చెప్తున్నానయ్యా, కృష్ణుడు దేవుడయ్యుండి ఒక మాట మాట్లాడుతున్నాడు, ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. దేవుడయ్యుండి దైవం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ లోకంలో దేవుడు వేరు దైవము వేరు. దేవుడు అంటే మనం ఒక ఈశ్వరుడు రూపంలోనో, ఒక రాముడు రూపంలోనో, ఒక కృష్ణుడు రూపంలోనో, ఒక ఆంజనేయుడు రూపంలోనో మనం ఆ దేవుణ్ణి కనుక పూజించినట్లయితే అది దేవుడు, విగ్రహ రూపంలో సగుణ రూపంలో కొలుస్తున్నాం. కానీ దైవము అంటే నిర్గుణంతో ఉంటుంది, అది అన్నింటికీ అతీతంగా ఉంటుంది. ఆ దైవం ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించే వాళ్ళని, ధర్మాన్ని ఆచరించే వాళ్ళని మాత్రమే ఆ నిర్గుణమైన ధర్మం రక్షిస్తుందయ్యా దైవం. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాల్సింది. సరే విన్నారు రావణాసురుడు. ఇప్పుడు శుకుడు అనగా రాయబారి అయినటువంటి ఆయన గూఢచారి అయినటువంటి శుకుడు కూడా, అయ్యో నేను చిన్నవాణ్ణి, ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నవాణ్ణి, నేను ఎలా మాట్లాడవచ్చా, ఓ నాడు నా ఉద్యోగం తీసేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో అనేటువంటి విషయాన్ని కూడా పక్కకు పెట్టి రాముడు ధర్మాత్ముడు అని నిక్కచ్చిగా తెలియచేసినటువంటి విషయం అది మనకు రామాయణంలో కనపడుతుంది. అంటే దీన్ని బట్టి రాక్షస చక్రవర్తి దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి రాయబారులందరూ కూడా రాముడు ధర్మాత్ముడు అని అంగీకరించారండి. ఇది రెండో ఉదాహరణ చెప్పాను. ఇక మూడో ఉదాహరణ చెప్తున్నానండి. సాక్షాత్తు రావణాసురుని యొక్క దృష్టిలో రాముడు ఎటువంటి వాడు అనే ఈ విషయాన్ని మనకి చెప్పినట్లయితే నిజంగా రాముడు ఎంత ధర్మాత్ముడో అది మనకు పూర్తిగా అర్థమైపోతుందండి. ఎలాగా, యుద్ధం సిద్ధమైందండి, మొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది, ఏదో సంకుల యుద్ధము అనేటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో మహాఘోర యుద్ధం, ఒకళ్ళొకళ్ళు పొడి చేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. రాక్షసుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వానరుల దగ్గర ఏ ఆయుధాలు లేవండి. ఉరికే మనకి సినిమాలోనూ వాటిలోనూ కనుక చూసినట్లయితే ఆంజనేయ స్వామికి చేతిలో ఏదో గద పట్టుకుని ఆయన లంకా నగరానికి వెళ్ళినట్టుగా చూపించారు తప్ప అసలు ఆయన ఏ గద పట్టుకుని వెళ్ళలేదు. అసలు ఏ వానరు దగ్గర ఏ గబలు కానీ ఏమీ లేవండి. మరి వాళ్ళ యొక్క ఆయుధాలు ఏమిటయ్యా, ఎంతసేపు ఆ కొండల మీద ఉండేటువంటి రాళ్ళు, అక్కడ ఉండేటువంటి చెట్లే వాళ్ళకి ఆయుధాలు, అంతకంటే ఇంకేం లేవు. వాళ్ళ దగ్గర గదలు ఏమీ లేవు. మరి రావణాసురుడి యొక్క రాక్షస సైన్యం దగ్గర అన్ని రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. మొత్తం యుద్ధం చేస్తున్నారు, సాయంకాలం వరకు యుద్ధం చేశారండి. సాయంకాలం వరకు యుద్ధం అలా సాగుతూనే ఉంది. ఈ లోపల రాత్రి పడింది. రాత్రి పడడంతో సర్వసాధారణంగా 9:10 అయ్యేటప్పటికీ మనం మానవులం అనేటువంటి వాళ్ళు ఇంక విశ్రాంతికి వెళ్ళిపోవాలి. ఏం చేతాయంటే 10 దాటింది అంటే అవి నిశాచరులకి చాలా బలమైనటువంటి కాలం. అదే రాత్రి మనం కొంతవరకు 10 మనం మెలకుగా ఉండవచ్చండి. మళ్ళీ తెల్లవారుజాము 4 వరకు ఆ బ్రాహ్మీ ముహూర్తం వరకు మనం లేచిపోవాలి. ఈ మధ్యకాలంలో ఉండే సమయం అవి నిశాచర సమయం. ఆ నిశాచర సమయం వచ్చింది, ఇంకా రాక్షసులు చాలా ఊరికే విజృంభించేస్తున్నారు. రాత్రి సమయంలో వాళ్ళు యుద్ధాలు వాళ్ళు చేసేస్తున్నారు, కళ్ళు కనపట్టలేదు. నువ్వే వానరుడువా, నువ్వే రాక్షసుడువా, ఎవరిని ఎవరిని పట్టుకుంటున్నారో, ఎవరిని ఎవరిని కొడుతున్నారో అర్థం కావాలో చిత కొట్టేస్తున్నారు. ఆ సమయంలో అంగదుడు ఏం చేశాడంటే ఆ ఇంద్రజిత్తు యొక్క రథాన్ని అశ్వాన్ని కూడా కూల్చేశాడు. అలా కూల్చడంతో ఇంద్రజిత్తు ఒక్కసారి మాయమైపోయాడు. మాయమైపోయి మాహేశ్వరుని యొక్క మెప్పించాడు, మాహేశ్వర యాగం అనేటువంటి యాగం చేశాడు అందులో ఇంద్రజిత్. ఆ మాహేశ్వర యాగం అనేటువంటి యాగం చేసి అంతర్హితుడై యుద్ధం చేసే శక్తి పొందాడై. అలాగా మాయాయుద్ధానికి ఉపక్రమించినటువంటి వాడై, ఎవరికీ కనపడకుండా రథాన్ని కేవలం గాలిలో నిలబెట్టినటువంటి వాడై, ఎవరికీ కనపడకుండా యుద్ధానికి ఉపక్రమించాయని. అలా చూస్తుంటే ఎక్కడా కనబట్టలేదు. ఇంద్రజిత్ బాణాలు వచ్చేస్తున్నాయి, కొట్టేస్తున్నాయి. సమస్త వానరులు అందరూ కూడా కొంతమంది కాళ్ళు తెగిపోయాయి, చేపలు కొంతమంది తెగిపోయాయి, కింద పడిపోతున్నారు అందరూ కూడా. రామలక్ష్మణులు కూడా చితకొట్టేహారు పట్టుకున్నారు. ఆ సమయంలో ఇంకా రాముణ్ణి లక్ష్మణుని బంధించాలి అని చేసి ఏం చేశాడే అంటే నాగపాశము అనేటువంటి ఆ పాశాన్ని వేసినటువంటి వాడే రామలక్ష్మణులు ఇబ్బంది బంధించాడు, పడేశాడు కింద. అలా రామలక్ష్మణులు ఎప్పుడూ కింద ఎప్పుడైతే కింద పడిపోయారో ఇంద్రజిత్కి జయన్నారు వానరు అందరూ కూడా ఒక్కసారి నిరుత్సాహులైపోయారు పాపం. ఒక్కసారి రాక్షసులందరూ రాక్షస చక్రవర్తికి జయన్నారు, ఇంద్రజిత్కి జయన్నారు. అందరూ కూడా చాలా సంతోషించారు. ఇంద్రజిత్ వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ కోరిక తీర్చాను, రామలక్ష్మణ్ని చంపేశాను, పడగొట్టాను అన్నాడు. అలా అనగానే ఒక్కసారి రావణ చక్రవర్తి తన కుమారుని కౌగులించుకున్నాడు. ఈ సమయంలో తెల్లవారిందండి. సూర్యుడు వచ్చిన తర్వాత చీకటి ఎలా అయితే ఉండదో సూర్యుని యొక్క వెలుగు రావడంతో మాయ విడిపోవడం ప్రారంభించింది. వానరులు ఒక్కొక్కళ్ళు లేవడం ప్రారంభించారు. ఈ సమయంలో రామలక్ష్మణులు మాత్రము ఒక పట్టాన్ని వాళ్ళకి తెలివి రాలేదు. ఎంచేత అంటే నాగపాశ్యబద్ధులై ఉన్నారు. ఈ లోకంలో ఏ పాశ్యంలోంచైనా మనం విడిపించుకోగలం తప్ప నాగపాశంలోంచి విడిపించుకోవడం చాలా కష్టం అండి. అలా నాగపాశంలో ఉండిపోయారు. రాముడికి తనంపడతానే మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయాడు. పక్కనుండే లక్ష్మణస్వామిని ఒక్కసారి చూచారు. లక్ష్మణుడు అసలు కదలలేకపోతున్నాడు. అరేరే, ఇప్పుడు ఈ లక్ష్మణుడు ఇలా ఉండగా నేను ఇంక యుద్ధం చేసి మాత్రం ఉపయోగమే ఉంది. నేను తిరిగి అయోధ్య నగరానికి కనుక వెళ్ళినప్పుడు లక్ష్మణస్వామి లేకుండాగా నేను వెళ్ళినట్లయితే సుమిత్రకి ఏం చెప్పను, కౌశల్యకి ఏం చెప్పను అని బాధపడ్డాడు పాపం. ఈ పరిస్థితుల్లో దేవతలందరూ కూడా ఆలోచించారు. రామలక్ష్మణుల్ని ఈ బాధలోంచి తప్పించాలి అని అనుకున్నారు. గరుత్మంతుడిని ఒక్కసారి పంపించారు. ఆ గరుత్మంపుడు కిందగా రావడంతో మనకి ఎప్పుడైనా నాగపాశానికి విముక్తి దేనివల్ల వస్తుందయ్యా అంటే అది గరుడ పాశాలు, గరుత్మంపుని యొక్క శక్తి వల్ల వస్తుంది. ఆ గరుత్మంపుడు ఒక్కసారి రావడంతో ఆయన యొక్క రెక్కల యొక్క గాలికే నాగపాశాలన్నీ విడిపోయి ఆ నాగపాశంతో కింద పడిపోయిన వానరులందరూ కూడా ఒక్కసారి లేచారు. అందరూ కూడా సంతోషించారు. రాముడు లక్ష్మణుడు కూడా నాగపాశంలోంచి విముక్తులయ్యారు. అలా ఎప్పుడైతే విముక్తులయ్యారో వానర స్కంధావారంలోంచి రామలక్ష్మణులకి జయ్యని చెప్పి నినాదాలు ప్రారంభించారు. అక్కడ రావణాసురుడు ఒక్కసారి ఆలోచించాడు. ఏమిటయ్యా, మళ్ళీ వానర సైన్యంలోంచి జై జై శబ్దాలు వినబడుతున్నాయి ఏమిటి అన్నారు. అప్పటికొమ్మ సేనాధిపతులు ప్రాకారము యొక్క ఉపరిభాగాన్ని అభిరోహించినటువంటి వారే విషయాన్ని చూచొచ్చి, అయ్యా మన అబ్బాయి గారండి, రాత్రి చేసిన యుద్ధం అండి, మాయాయుద్ధం చేసి పడగొట్టారండి రామలక్ష్మణులండి అన్నారు. అలా అన్నప్పటికి రావణ చక్రవర్తి ఒక్కసారి ఆలోచించి, అరేరే, రామలక్ష్మణుల ఇబ్బంది మాయాయుద్ధం చేసి పడగొట్టాడు ఆ ఇంద్రజిత్తు, సరే నేనే యుద్ధానికి వెళ్తాను అని ఆ మన్నాడు సాక్షాత్తు రావణాసురుడే యుద్ధానికి వెళ్తున్నాయండి. అలా యుద్ధానికి వెళ్ళబోయేటువంటి సమయంలో నేను కొంచెం సూక్ష్మంగా చెప్తున్నానండి, రాముడు ధర్మము అనే విషయాన్ని మీ ముందు తెలియచేయాలి అనేటువంటి విధానంగానే నేను కథ చెప్తున్నాను. ఎందుకంటే చాలా విషయాలు చెప్పవలసి ఉన్నాయి కాబట్టి. అందులో రావణాసురుడు యుద్ధానికి వెళ్ళాడు. అలా యుద్ధానికి ఎప్పుడైతే బయలుదేరాడో మొట్టమొదట ఎవరు ఎదురుపడ్డాడయ్యా, సుగ్రీవుడు ఎదురుపడ్డాడు. అలా సుగ్రీవుడు ఎదురుపడ్డంతో సుగ్రీవుడికి రావణుడికి మహాఘోర యుద్ధం జరిగింది. ఆ ఘోర యుద్ధంలో ఏం చేశాడే అంటే రావణాసురుడు ఒక్కసారి తన ధనుస్సుని ఒక్కసారి ఎక్కుపెట్టినటువంటి వాడే ఒక తీవ్ర నారాచ్యాన్ని ఒక్కసారి ఆ సుగ్రీవుని యొక్క గుండెల మీద గురి చూసుకొట్టాడు. అలా కొట్టడంతో సుగ్రీవుడు కింద పడిపోయాడు. అలా సుగ్రీవుడు ఎప్పుడు కింద పడిపోయాడో ఆంజనేయ స్వామి ఒక్కసారి చూచారు. అలా చూచి, అరే మన వానరాధిపతి సుగ్రీవుడు పడిపోయాడు అని ఒక్కసారి రావణాసురుడికి ఎలాగైనా భంగపాటు కలగ చేయాలి అనుకున్నారు ఆంజనేయ స్వామి. అలా కలగ చేయాలి అనుకుని ఒక్క ఎగురు ఎగిరారు. అలా ఎగిరి ఆ రావణాసురుడు రథం మీదకి ఉరికారు. అలా ఉరికి ఒక్కసారి ఒక తీవ్రమైనటువంటి ముష్టి ప్రహారం ఒక్కసారి తీసుకున్నారు. పిడికిలి బిగించారు. ఆ రావణాసురుడికి గుండెల మీద వక్షస్థల మీద కొట్టారు. అలా కొట్టేపటిగా రావణాసురుడు ఇటు అటు కదిలిపోయాడు ఒక్కసారి. అలా కదిలిపోయి అలా రథం మీద ఒక్కసారి కూలబడిపోయాడు. కాసేపటికి తెలివి తెచ్చుకున్నాడు. తెలివి తెచ్చుకున్న వారే రావణాసురుడు ఆంజనేయ స్వామిని ఒక్కసారి ప్రస్తుతించారు. ఏమని ప్రస్తుతించాడంటే తన కొడుకుని చంపినటువంటి ఆ బాధను కూడా దిగమింగుకున్నాడు. ఆ విరోధాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఈ లోకంలో నిజంగా గొప్పవాడైనటువంటి ధర్మవీరుడు ఎవడైనా కనుక ఉన్నాడు అంటే ఈ లోకంలో శత్రువును కూడా ఒకప్పుడు పొగుడుతూ ఉంటాడు. అంత రావణాసురుడు కూడా ఒక్కసారి ఆంజనేయ స్వామిని ప్రస్తుతించారు, శభాష్ ఆంజనేయ, నా కొడుకునైన అక్షణ కుమారుని నువ్వు వధిస్తే వధించి ఉండుగాక, ఇంతవరకు ఈ రావణాసురుడి జీవితంలో ఇటువంటి పరాభవం ఎప్పుడూ జరగలేదయ్యా, ఇంద్రావి దేవతలను ఓడించినప్పుడు కూడా వాళ్ళు వేసేటువంటి బాణాలకు నా యొక్క శరీరం ఎక్కడా చెలించలేదయ్యా, నీ ముష్టి ప్రహారానికి నా యొక్క శరీరం ఒక్కసారి కదిలిపోయింది, చాలా గొప్పవాడవయ్యా ఆంజనేయ అని ప్రస్తుతించారు. అలా ప్రస్తుతించేప్పటికి ఆంజనేయ స్వామి ఒక చిరునవ్వు నవ్వి, ఏమిటయ్యా రావణ నన్ను పొగుడుతున్నావు ఏమిటి, అసలు ఇంతవరకు కూడా నా యొక్క పిడికిటి పోటునికి ఒక్క దెబ్బ తినది బతికిన వాడు ఎవడూ కూడా లేడయ్యా, ఇంకా నువ్వు బతుకున్నావేమిటయ్యా, నేను ఆలోచిస్తుంటే నన్ను పొగుడుతున్నావేమిటయ్యా అన్నా. అలా అన్నంతో రావణుడు కొంచెం బాధపడ్డాడు. ఎంచేతయ్యంటే ఈ లోకంలో ఎప్పుడైనా పెద్దవాళ్ళు కూడా ఒకప్పుడు చిన్న చిన్న అవమానాలు భరిస్తారు, ఆ అవమానాలు పొందిన సందర్భంలో పెద్దవాళ్ళని తృణీకరించి మాట్లాడకూడదండి. గమ్మున ఒక చక్రవర్తి కానీ, లేక ఒక గొప్ప వేద పండితుడు కానీ, లేక ఒకప్పుడు ఒక శాస్త్ర పండితుడు కానీ, లేక బాగా ధనవంతుడు కానీ ఒకప్పుడు కింద పడిపోయే ప్రమాదం ఏర్పడవచ్చు. ఆ సమయంలో మా బాగా పడిపోయేవయ్యా, ఏ ఇంతకాలం బాగా ఎగిసెగిసి పడ్డావు కదా అని ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. ఎవరైనా చక్రవర్తి, రావణ చక్రవర్తి అంటే వేళాకోళం కాదు కదా, నన్ను చక్రవర్తిని అనేటువంటి విషయాన్ని కూడా విస్మరించి ఈవేళ ఏదో ఒక్క చిన్న దెబ్బ తిన్నానో లేదో ఇలా నువ్వు మాట్లాడతావా, చూసుకొని ఏం చేస్తాను అనుకున్నారు. అలా అనుకుని ఏ ముడి పిడికిల యొక్క పోటునైతే తను పొడిచి తనకి ఇటువంటి హాని కలగజేశాడో, గ్లాని కలగజేశాడో, ఆ సంగతి చూద్దామని రావణాసురుడు ఒక పిడికిటి పోటుతోటి ఒక ముష్టి ప్రహారంతో ఆంజనేయ స్వామిని ఒక దెబ్బ కొట్టారు. అలా కొట్టేపటికి అంతటి ఆంజనేయ స్వామి కింద పడిపోయారు. అలాగే రాశారు వాల్మీకి మహర్షి. అలా ఎప్పుడైతే ఆంజనేయ స్వామి అలా కింద పడిపోయారో ఈ విషయాన్ని ఎవరు చూచారయ్య అంటే నీలుడు చూచాయని. ఆయన కూడా వానర సేనాధిపతి. ఆంజనేయ స్వామి ఇలా ఎప్పుడైతే కింద పడిపోయారో ఆ సమయంలో నీలుడు ఒక్కసారి చూచిన వాడే తన వానర సైన్యాన్ని వెంటబెట్టుకుని రావణాసురుడి మీద యుద్ధానికి వచ్చాడు. చాలా ఘోర యుద్ధం చేశాడు. ప్రత్యేకంగా వాల్మీకి అద్భుతంగా రాశారు ఆ యుద్ధాన్ని. ఇంక నేను కొంచెం ముందుకు వెళ్ళిపోవాలని ఇంక అవి చెప్పడం లేదు. యుద్ధం చేశాడు. అలా చేస్తుంటే ఆ నీలుడు కూడా తట్టుకోలేకపోయాయండి రావణుడు చేసిన యుద్ధానికి. ఆయన కూడా మట్టి కరిచేసాడు. అలా నీలుడు ఎప్పుడైతే కింద పడిపోయాడో వానరులందరూ కూడా ఇంకా తమకు దిక్కు లేక రామ సన్నిధికి వచ్చి రామా శరణు శరణు, రావణాసురుడు యుద్ధానికి వచ్చి మమ్మల్ని అమ్మన్నీ చితక్కొట్టి పాడేశాడు అన్నారు. అలా అన్నంతో పక్కనుండే విభీషణుణ్ణి అడిగారు రామచంద్రమూర్తి, ఏమయ్యా ఆయనేనా మీ అన్నగారు అని అడిగాడు. అవునయ్యా అన్నాడు. అలా అన్నాడప్పటికీ అప్పుడు రామచంద్రమూర్తి రావణాసురుడిని ఒక్కసారి చూచారండి. చూచి అంటున్నారు, అరే మీ అన్నయ్య సామాన్యుడు కాడయ్యా, చాలా గొప్పవాడయ్యా, దివ్య తప ప్రభావ సంపన్నుడయ్యా, ఈ లోకంలో ఎంతో గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళకి కానీ ముఖంలో ఆ ముఖవర్చస్సు కనపడదయ్యా, ఈ రావణాసురుని యొక్క ముఖంలో అంత వర్చస్సు కనపడుతోంది అంటే మీ అన్నగారు తక్కువ వాడు కాదు. అహో దీప్తో మహాతేజ రావణో రాక్షసాధిప ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్య రశ్మిభిర్భాతి రావణ. ఎలా ఉన్నాడయ్యా, అహో దీప్తో మహాతేజ రావణో రాక్షసాధిప ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్య. మెట్ట మధ్యాహ్నం వేసవి కాలంలో ఆకాశంలో ప్రకాశించే సూర్యబింబాన్ని కనుక ఒక్కసారి కనుక చూచినట్లయితే ఆ సూర్యబింబంలోంచి కనులు మిరుమిట్లు గొలిపేటువంటి కాంతులు ఎలా అయితే బయటికి వస్తాయో ఆ విధంగా నీ అన్నగారి యొక్క ముఖబింబంలోంచి గొప్ప తపస్సు చేసినటువంటి వాళ్ళ యొక్క ముఖబింబము చుట్టూ ఒక గుండ్రంగా ఒక కాంతి వలయం ఎలా అయితే చుట్టుకుని ఉంటుందో అటువంటి కాంతి వలయం మీ అన్నగారికి కనపడుతోందయ్యా. అహో దీప్తో మహాతేజ రావణో రాక్షసాధిప ఆదిత్య ఇవ దుష్ప్రేక్ష్య రశ్మిభిర్భాతి రావణ. తన కాంతి సమూహంతో అంతని ప్రకాశింపజేస్తున్నాడయ్యా. ఇటువంటి ఇప్పుడు మీ అన్నగారిని నేను జయించాలి అంటే ఏ బాణం వేసి కొట్టాలి? నా దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఈయన దగ్గర ఏమైనా పనిచేస్తాయా? విశ్వామిత్ర మహర్షి ద్వారా నేను పొందినటువంటి అస్త్రాలు ఈయన దగ్గర నిరుపయోగాలే అయిపోతాయి కదా. ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడిని అయంబ్రాస్త్రం మాత్రం ఏం చేస్తుంది కనుక? కాబట్టి ఇప్పుడు నేను మీ అన్నగారిని జయించాలి అన్నట్లయితే నా దగ్గర ఒకటే ఒక్క అస్త్రం ఉందయ్యా. ఏమిటో తెలుసా? అజ్యక్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం. నా భార్య అయినటువంటి సీతాదేవిని అపహరించిన సందర్భంలో నేను దుఃఖాన్ని పొంది ఆ దుఃఖం ఒక్కసారి క్రోధంగా మారి ఆనాడు నేను ఏ రకమైనటువంటి మానసికమైన గ్లానికి గురైపోయి ఏ క్రోధాన్ని పొందానో ఆ క్రోధాన్ని బాణంగా మార్చి వేళ నీ అన్నగారి మీద ప్రయోగించి ఆ క్రోధానికి విముక్తి కలగజేస్తానయ్యా. అజ్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం. అసలు రాముడి కోపం రాబండి ఎక్కడా వాల్మీకి రామాయణంలో కనుక మనం చూసినట్లయితే ఎక్కడా రాముడు కోపం చూపించలేదండి. కానీ ఒక్క చోట మాత్రం కోపం చూపించాడు. ఎక్కడ చూపించాడయ్యా? తన భార్య అయినటువంటి సీతాదేవిని రాక్షసులో ఎవరో ఇంకా ఎవరు అపహరించారో తెలియదు ఆ సమయంలో. కాబట్టి ఆ రావణాసురుడు అపహరించిన సందర్భంలో నేను చెప్పేస్తున్నాను అంతే అలాగా, ఆ సమయంలో పర్ణశాలకు వచ్చాడు, లక్ష్మణస్వామితో తిరిగి వచ్చాడు. పర్ణశాల అంతా వెతికారు. పక్కనుండే గోదావరి నది అడిగారు, ఓ గోదావరి నది చెప్పవా అని. మాల్యవంతం అనే శిఖరాన్ని ప్రార్థించారు. అక్కడ ఉండే చెట్లు లాంటిని ప్రార్థించారు. కేవలం అయ్యో జడప్రాయములైనటువంటి చెట్లు ఇవి సమాధానం నాకు చెప్తాయా అనే విషయాన్ని కూడా ఆయన వదిలిపెట్టేశారు. అలా వదిలిపెట్టేసి ఆ భార్య విరహ దుఃఖంతో ఏమిటి చేస్తున్నాడో ఏమిటి మాట్లాడుతున్నాడో తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడారు. ఆ సమయంలో రామచంద్రమూర్తి అంటారు లక్ష్మణస్వామితోటి, లక్ష్మణ చూడవయ్యా ఈ లోకం అంతా ఎటువంటిదయ్యా? మన దగ్గర కనుక అధికారం కనుక ఉంది, మన దగ్గర కనుక శక్తి కనుక ఉందా, అందరూ మన దగ్గరకు చేరి మీ అంతటి వారు లేరు లేరు అని పొగుడుతారయ్యా. తీరా చేసి మనకే కనుక అవసరం కనుక ఏర్పడి నాకు కాస్త సహాయం చేసి పెట్టవయ్యా అంటే ఒక్కళ్ళు మనకు సహాయపడే వాళ్ళు ఎవరు ఉండరయ్యా. ఆనాడు తాటకా సంహారం నేను చేసినటువంటి వెంటనే నా మీద దేవతలందరూ పుష్పవృష్టి కురిపించారు కదా. ఈవేళ నేను సీత కనపడక ఎక్కడ ఉంది సీత అని ఇంత దుఃఖంతో నేను ఒక్కసారి ఆక్రందిస్తూ అంటే ఒక్క దేవతలు వచ్చి మాట్లాడరేమిటయ్యా? పోని ఆ సంగతి అలాంటే పెట్టు. నేను ఇలా అరణ్యాలలోకి అడుగుపెట్టానో లేదో అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా నాకు నమస్కారం చేసి రాక్షస సంహారం చేయవలసిందని అభయప్రదానం నా దగ్గర పుచ్చుకున్నారు కదా. అసలు ఆ బ్రాహ్మణోత్తములకి తెలియదా ఇప్పుడు సీత ఎక్కడుందో? ఏం చేతయ్యంటే ఆగతానాగతజ్ఞులు ఒక్కసారి వాళ్ళు ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళి కనుక వాళ్ళు చూశారు అంటే సీత ఎక్కడుందో వాళ్ళు చెప్పలేరా? ఈ బ్రాహ్మణులు మాట్లాడటలేదు, ఆ దేవతలు అంతకంటే రావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో ఈ రాముడు అందరికీ ఎలా అంటే నేను కాదండో ఇక్కడికే ఇలా చూపిస్తున్నానంతే. ఈ రాముడు ఈ లోకంలో పరమ శాంతమూర్తి అనుకుంటున్నారు ఈ లోకంలో. అంటే రాముడు ఏమీ చేసేటువంటి వాడు కాదు, ఆయన ఎల్లప్పుడూ శాంతంగానే ఉంటాడు అనుకుంటున్నారు. అసలు ఈ రాముడి యొక్క కోపం ఏమిటో ఒక్కసారి చూపిస్తాను అని లక్ష్మణ ఇలా ఇవ్వయ్యా ఒక్కసారి కోదండమని లాగుతూ అస్మచ్చాప విముక్తి భస్మీభూతము చేసి ఇందు భగణ ప్రజ్యోతనాకాశమున్ విస్మిచ్చన్విత బాహు శౌర్యమున ఉర్వింగుల్చి కల్పంతకోదగ్రస్మర్తవ్య మహోద్ధతిన్ సకల లోక ప్రాణులం దృంచదన్. లక్ష్మణ ఈ రాముడు అంటే లోకానికి చూపిస్తానయ్యా. అస్మచ్చాప విముక్త బాణముల నా యొక్క కోమండంలోంచి విడువబడినటువంటి బాణాల చేత ఉజ్జద్భూతలంబెంతయున్ భస్మీభూతము చేసి ఈ భూమండలాన్ని అంతా కూడా ధూళి ధూళి కణాలుగా ఎగరగొట్టి దుమ్ముకింబ చేసి ఆకాశంలో ఎగరగొడతానయ్యా ఒక్కసారి. ఉజ్జద్భూతలంబెంతయున్ భస్మీభూతము చేసి ఇందు భగణ ప్రజ్యోతనాకాశమున్ విస్మిచ్చన్విత బాహు శౌర్యమున ఉర్వింగూల్చి ఏ నక్షత్రాలతోటి గ్రహాలతోటి సూర్యచంద్రులతోటి ప్రకాశించేటువంటి ఆకాశము అనేటువంటి ఒక మహాభూతం ఉందో ఆ మహాభూతాన్ని లేకుండా ఒక్కసారి చేస్తానయ్యా. అంబర అలా మాట్లాడి అంబరమిన చంద్ర తారక సమాజముతో ఇలా కుప్పకూల ఏం చేస్తానో చెబుతున్నాను అని విస్మిత్యన్విత బాహు శౌర్యమున ఉర్వింగూల్చి కల్పాంతకోదగ్రస్మర్తవ్యమోద్ధతిన్ సకల లోక ప్రాణులం పృంచదన్. కల్పాంత కాలంలో మహేశ్వరుడు ఏ కోపమైతే చూపించాడో ఆ కోపాన్ని ఒక్కసారి నేను ఆవహింప చేసుకుని ఈ సమస్తమైన లోకాన్ని లేకుండా చేస్తానయ్యా. వరుస నజాండ భాండములు వ్రయ్యలుగా ఈ ఒక్క బ్రహ్మాండమే కాదు ఈ సృష్టిలో ఎన్ని బ్రహ్మాండాలైతే ఉన్నాయో ఆ బ్రహ్మాండ భాండాలని బబ్బలు కొడతానయ్యా. వరుస నజాండ భాండములు వ్రయ్యలుగా జలరాశులింక సముద్రంలో ఉండే నీరు ఇంకింప చేస్తానయ్యా. భూధరములు నుగ్గును చముగా పర్వతాలన్నీ పిండి చేస్తానయ్యా. దారుని ధూళి పటంబుగా అంబరమిన చంద్ర తారక సమాజముతో ఇలా కుప్పకూల దిక్కరి శిరముల్ తెగంగను దిగంతము నుగ్గులుగాకనేసేదన్. ఈ లోకంలో దిగంతాలు అనేటువంటి గోడలు పగలగొట్టేస్తానయ్యా, అదంతా కూడా ధూళి ధూసరతం చేస్తానయ్యా అన్నాడు. ధరణీ నందన చూపకుండిన ఇంత కోపాన్ని నేను చూపించే ఉన్న సందర్భంలో ఆ దేవతలు కానీ ఆ బ్రాహ్మణులు కానీ నాకు సీతాదేవి యొక్క వర్తమానాన్ని కనుక తెలియచేయకపోయారా. ధరణీనందన చూపకుండిన అమర్త్యశ్రేణి బాధించదన్. ఈ లోకంలో వాళ్ళు దేవతలేవుగాక వాళ్ళమ్మని హింసించి పడేస్తాను అన్నారు. ధరణీనందన చూపకుండిన అమర్త్యశ్రేణి బాధించదన్. వరుసన్యక్ష పిశాచ రాక్షస చమూ వర్గంబునుగాడెదన్. దేవతలలో యక్షులు కిన్నరులు గంభరమయ దేవతాగణాలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతా జాతులను లేకుండా చేస్తానయ్యా ఒక్కసారి. బొరి గంధర్వుల సంహరించద మహాభూతం బులం బృంచదన్. నరులం జంపెద కింక కిన్నరుల చండ క్రీడనుగాళ. నరుల్ని కిన్నరుల్ని ఎవరిని లేకుండా చేసి పడేస్తాను అన్నాడు. అప్పుడు భీతి చెంది నేను ఇంత కోపాన్ని చూపెడితే అప్పుడు బ్రహ్మాబులు భయపడతారయ్యా. కమలాసన ముక్షులు సీత తెచ్చి నాకప్పన చేసి సమ్మదమునందుచు ఎగదరింక చెవమై. అంత కోపం నేను చూపిస్తే తప్ప ఆ బ్రహ్మాబులు కిందకి దిగిరారయ్యా. చేవమై తప్పక చూడు నా బలము తమ్ముడని ఇవని కన్నులందునన్ని పులు రాలనుల్కుచును నిష్ఠుర చాపము కేలబూని. కంటిలోంచి నిప్పు కణాలు బయటకు వస్తున్నట్లుగా రామచంద్రమూర్తి ప్రవర్తించారు. నిజంగానే దేవతలందరూ కింద దిగొచ్చేసారు. అర్థమైందండి, ఇక్కడ ఆంబ రామాయణంలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించారు. పార్వతీ పరమేశ్వరులు కూడా వచ్చారండి. ఆ సమయంలో అమ్మవారు ఈశ్వరుడితో మాట్లాడుతుందండి. నాదా, ఏమిటో మీరు చాలా అన్ని మంత్రాలలోకెల్లా ఏ మంత్రం చాలా గొప్పది అంటే రామమంత్రం చాలా గొప్పది అన్నారు. ఈ లోకంలో అన్ని దేవుళ్ళ కంటే ఏ దేవుడు చాలా గొప్పవాడే అంటే రాముడు చాలా గొప్పవాడు అన్నారు. రాముడే పరతత్వము అన్నారు. విష్ణు సహస్రనామాన్ని కాస్త సంక్షిప్తంగా ఎలా చదవగలము అని అన్నట్లయితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని మీరు నాకు చెప్పారు. శ్రీరామ రామ రామ అని 3 సార్లు అంటే 1000 సార్లు అన్నట్టే అన్నారు. ఎలాగండి అని అన్నట్లయితే మనకు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా యా రా లా వా అనేటువంటి ఎరలవలలో 2 అక్షరం రా, ఇక మా పాపాబాభామాల్లో మా 5 అక్షరం. సంఖ్యాశాస్త్రంలో గుణకారంతో లెక్క పెడతారు, 2 × 5 = 10. రామ అంటే 10 సార్లు, మళ్ళీ 2వసారి రామ అంటే ఇంకో 10 సార్లు, 10 × 10 = 100. 3వసారి రామ అంటే 100 × 10 = 1000. కాబట్టి విష్ణు సహస్రనామం ఒకనాడు కనుక పూర్తిగా చదివేటువంటి అవకాశం సమయం కనుక లోపించిపోయినట్లయితే, ఒకసారి రామ 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 అని మూడు సార్లు అనుకున్నట్లయితే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం దక్కుతుంది అని సంక్షిప్తంగా ఎలా చేయాలో ఈశ్వరుడు పార్వతీకి ఉపదేశించారు. ఇలా నాకు చెప్పావు కదా, ఇదే రాముడు. ఈవేళ ఒక్కసారి సీతాదేవి కనపడలేదు అని ప్రళయాన్ని సృష్టిస్తాను అంటున్నాడు. ఏమిటయ్యా, ఈయన రాముడు పరమాత్మ దేవుడా, ఈయన గొప్పవాడా, చాలు చాలేవయ్యా. ఈ లోకంలో సీత కనపడకపోతే రావణ సంహారం చేసి వచ్చి అయోధ్యాంగ పట్టాభియుక్తుడై ఆ తర్వాత ఇంకో రాజకన్యను వివాహం ఆడి రాజ్య పరిపాలన చేయొచ్చు కదా, దీనికి ప్రళయాన్ని సృష్టిస్తానంటాడు ఏమిటయ్యా, ఈయనేమిటి గొప్పవాడేమిటి అన్నండి అమ్మవారు ఈశ్వరుడితో. అప్పుడు అమ్మవారు ఈశ్వరుడు ఒక్కసారి చూచి నవ్వి, ఆమ రామాయణంలో ఉందండి, వాల్మీకి రామాయణంలో లేదండి. ఆ సమయంలో ఈశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి, ఇదిగో అనుమానం ఇలాగే వచ్చింది, దక్ష యజ్ఞ సమయంలో ఒళ్ళు కాల్చుకున్నావు, ఆలోచించుకో ఒక్కసారి, రాముడితో మాత్రం వ్యవహారం కాదు అన్నారు. ఏమో నాకు అనుమానం వచ్చి మీరు అనుమతి కనుక ఇచ్చినట్లయితే నేను వెళ్ళి పరీక్షించుకొస్తాను అన్నారు. సరే వెళ్ళిరా అన్నారు. వెళ్ళిందండి అమ్మవారు కిందకు వచ్చిందండి. అలా కిందకు వచ్చి ఒక పుష్ప నికుంజమ్మ వెనకాల నక్కి, ఏ రాముడు లక్ష్మణుడు ఏ దారిలో అయితే వస్తున్నారో ఆ దారిలో వెతుకుతున్నారో నెమ్మదిగా నాథ అందిట్టండి. లక్ష్మణస్వామి విన్నారు, అన్నయ్య వదిని గారి కంఠస్వనం వినబడింది అన్నారు. ఏ దిక్కుగా వినబడింది ఆయన అన్నారు. రాముడు అంత కోపం ఒక్కసారి ఉపసంహరించుకున్నారు, ఏదో ఈ దిక్కుగా వినబడింది అన్నారు. నడైతే నాయన అన్నట్టండి వెళ్ళారు. అలా వెళ్ళేప్పటికీ అమ్మవారు సీతాదేవి యొక్క రూపంలో బయటికి వచ్చి రాముడికి నమస్కారం చేసి, నాథ మన్నించండి, మరో విధంగా భావించకండి, ఈ తమాషా నేనే సృష్టించాను, నేను మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక్కసారి తెలుసుకోవాలి అనుకున్నాను. ఎంచేతంటే సర్వసాధారణంగా మగవాళ్ళు ఎల్లప్పుడూ భార్యను పొగుడుతూ ఉంటారు. ఎంచేత అంటే చిన్నప్పుడు నేను చీవుడు ముక్కుతో ఉండేవాడిని, నేను కట్టుకున్న తర్వాత ఇంత ఐశ్వర్యం నాకు వచ్చింది అని ఆ భార్యను పొగుడుతూ ఉంటే ఆవిడ కొంచెం అరటికాయ మొక్కలు కాస్త అప్పడాలు కాస్త ఒడియాలు ఆవిడ బాగా వేయించి కొంచెం మన విస్తట్లో వేస్తుంది, లేక నిన్ను కట్టుకుంటే నాకు ఈ దౌర్భాగ్యం వచ్చింది అంటే సరిగ్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది, సర్దా తీరిపోతుంది. కాబట్టి లోకంలో ఏమిటయ్యా అంటే భార్యను పొగడడం తప్పదు మగవాడికి, ఆ పొగడకపోతే వాడికి రోజులు వెళ్ళవు. కాబట్టి ఇలాగ భార్యని అందరూ పొగుడుతూనే ఉంటారు. ఆ పరోక్షంగా ఆవిడ ఎప్పుడైనా 10 రోజులు పుట్టింటికి వెళ్ళింది అనుకోండి, ఏ స్నేహితుడైనా వచ్చాడు అనుకోండి, ఏమిటయ్యా విషయం, రే 10 రోజులు బట్టి హాయిగా ఉన్నాను రా, ఏ ఎందుకు మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది అని చెబుతాడు. కాబట్టి ఈ లోకంలో భార్య ఎవరుకుండా ఒక మాట మాట్లాడతాడు, పరోక్షంలో ఇంకో మాట మాట్లాడతాడు. నా నాభుడైన శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ విధమైన సామాన్య పురుష జాతికి చెందినటువంటి వ్యక్తి, తద్భిన్నమైన వాడా నేను పరీక్షించాలి అని నేను ఈ నాటకం ఆడాను, మన్నించండి అని నమస్కారం పెట్టింది. అప్పుడు రామచంద్రమూర్తి అన్నారట, ఎంత భార్య విరహ తప్తుడై ఈ రాముడు తిరుగాడుతున్నా, మాట్లాడుతున్నా, సంచరిస్తున్నా, ఈ రాముడి యొక్క కళ్ళకి తల్లెవరో పెళ్ళమెవరో గుర్తించకుండా ఉండవు అన్నట్టండి. అన్నావిడికి సిగ్గుపడి దండం పెట్టి మళ్ళీ ఆవిడ పైకి వెళ్ళిపోయింది. ఆంబ రామాయణంలో ఒక కథ ఉందండి, వాల్మీకి రామాయణంలో కనుక చూచినట్లయితే లక్ష్మణస్వామి చెప్తారు, అన్నయ్య నువ్వు మృదురు దాంత శుచి, నువ్వు ఎంతో గొప్పవాడు, కేవలం ఒక సీతాదేవి కనపడలేని మీద ప్రళయం సృష్టించడం న్యాయం కాదు, ఇగో కొన్ని జంతువులు దక్షిణ దిక్కుగా మారబెట్టి చూపిస్తున్నాయి అని ఆయన మాట్లాడతారు. ఆ కథలాట్టే పెడతామని అంటే ఆ వేళ తన భార్య అయినటువంటి సీతాదేవి కనబడనటువంటి సందర్భంలో ఏ కోపమైతే ఆయన తెచ్చుకున్నాడో ఈవేళ ఆ కోపాన్ని బాణంగా వదిలిపెట్టి నేను ఈవేళ రావణ సంహారం చేసి ఆ కోపానికి ఈవేళ విముక్తి కలగజేస్తాను అన్నాడు. అద్య క్రోధం విమోక్ష్యామి సీతాహరణ సంభవం అన్నాడు. ఇలా మాట్లాడుతుంటే లక్ష్మణస్వామి వచ్చి అన్నగారికి నమస్కారం పెట్టి, అన్నయ్య రావణాసురునితో యుద్ధం చేసే అవకాశం నాకు కలగజేయవలసింది చెప్పాడు. ఉద్దయ్య అన్నాడు, కాదు అన్నాడు, పోనీ ముచ్చట పడుతున్నాడు కాదు వెళ్ళవలసింది అన్నారు. ఇప్పుడు రామ లక్ష్మణ, లక్ష్మణుడు రావణుడు యుద్ధం చేస్తున్నారు, ఇప్పుడు లక్ష్మణ రావణ యుద్ధం జరుగుతుంది. మించుమించుగా రామరావణ యుద్ధం ఎటువంటిదో ఈ యుద్ధము కూడా అటువంటిదే, అంత ఘోర యుద్ధం చేశారు ఇద్దరు కూడా. అలా చేసిన సందర్భంలో ఇంకా రావణాసురుడు ఆలోచించాడు, నేను అన్నగారితో రాముడితో యుద్ధానికి వస్తే తమ్ముడు అడ్డుపడ్డాడేమిటి, ఈ తమ్ముడు యొక్క ప్రతిబంధకం తొలగించుకోవాలి అనుకున్నాడు. అనుకుని ఇంకా బాణాలు అస్త్రాలు కుబరవు అని ఆలోచించి వెంటనే మయుడు ఇచ్చినటువంటి శక్తి అనేటువంటి ఆయుధం ఉంటే ఆ శక్తి అనేటువంటి ఆయుధాన్ని వేసి పెట్టి కొట్టాడు. అలా కొట్టడం ద్వారా రావణాసురుడు వేసిన కొట్టినటువంటి దానికి లక్ష్మణస్వామి మూర్ఛాగ్రస్తుడే కింద పడిపోయాడు. అలా పడ్డంతో రావణాసురుడు రథం మీంచి కిందకు ఉరికాడు. ఉరికి ఒక్కసారి లక్ష్మణస్వామిని రెండు చేపలతోటి తీసుకుని తన రథం మీద పెట్టి లంకా నగరాన్ని తీసుకెళ్ళిపోదాము అనుకున్నాడు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి స్వస్థుడయ్యారు. అప్పటికి ఇదివరకు పడిపోయిన ఆంజనేయ స్వామి జరగబోయే ఈ విషయాన్ని చూచారు. ఒక్కసారి ఒక్క ఎగురు ఎగురు ఇక్కడికి వచ్చారు. రావణాసుని ఒక దెబ్బ కొట్టారు, వాడిని ఒక తోపు తోసేసారు. అలా తోసేసి ఆ లక్ష్మణస్వామి రెండు చేపలతో ఎత్తుకుని రామసన్నిధికి తీసుకొచ్చారు. ఏదో సీన్ మారిపోయిందంటారు కదా, అలా ఒక్కసారి ఆంజనేయ స్వామి రామసన్నిధికి తీసుకొచ్చారు లక్ష్మణస్వామి. అలా తీసుకొచ్చినది రాముడు యుద్ధానికి వెళ్తున్నాడు. ఇప్పుడు రామరావణ యుద్ధం జరుగుతుంది అండి. అంటే అసలు నిజంగా తర్వాత చెప్తారనుకోండి, ఈ లోకంలో రామరావణ యుద్ధం లాంటి యుద్ధం ఎక్కడా జరగలేదు అన్నారు. ఇంచేతం గగనం గగనాకారం సాగర సాగరోపమహ రామరావణ యోరి యుద్ధం రామరావణ యోరివ అంటారు. ఒక కాలం ఉందనుకోండి, కాలం ఎలా ఉంది అంటే నదితో పోల్చవచ్చు. నది ఎలా ఉంది అంటే ఏదో సముద్రంతో పోల్చవచ్చు. సముద్రం ఎలా ఉందంటే మహాసాగరంతో పోల్చవచ్చు. మరి మహాసాగరం దేంతో పోలుస్తాం కనుక, కాబట్టి ఆకాశాన్ని దేంతో పోల్చగలం, దేంతో నువ్వు పోల్చలేం. గగనం గగనాకారం సాగర సామరోపమ రామరావణ యోరి యుద్ధం రామరావణ యోరివ అంటారు. అనన్వయాలంకారము అంటారు దీన్ని. ఇది ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి రామరావణ యుద్ధాన్ని వర్ణిస్తూ రాసినటువంటి శ్లోకం. ఆ మహాఘోర యుద్ధం జరిగింది. ఊరికే రావణాసురుడు బాణాలు వేస్తున్నాడు, రాముడు ఉపసంహరిస్తున్నాడు. ఎక్కడా రాముడు రావణాసురుని చంపేటువంటి ఒక బాణం కూడా వేయలేదు. చంపేస్తాను అన్నాడు కానీ ఒక బాణం వేయలేదు. ఇంకా ఏమిటి ఇలా ఉంది అనుకుంటున్నాడు యుద్ధం. ఆ యుద్ధంలో ఒక్కసారి ఏం చేశాడంటే రాముడి కోపం రప్పించి యుద్ధం జరిపించాలి అని అనుకున్నాడు. అలా అనుకున్నప్పటికీ ఒక్కసారి ఏం చేశాడు అంటే ఆలోచిస్తున్న సమయంలో ఆంజనేయ స్వామి ఈయన దగ్గరకు వచ్చారు. వచ్చి లక్ష్మణస్వామి మెలకు వచ్చింది. ఈయన దగ్గరకు వచ్చి, రామా నీ శత్రువైనటువంటి రావణాసురుడు రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు, నువ్వు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నావు, ఆయన మహారథుడే, నువ్వు మహారథుడివే, ఇవి న్యాయం కాదు, నా భుజస్కంధాల మీద అభిరోహించి యుద్ధం చేయవలసింది అన్నారు. ధర్మం తెలిసిన రామచంద్రమూర్తి సరేను అన్నారు. ఇంతవరకు నేను మీకు కథ చెప్పానండి, అసలు రాముడు ధర్మాత్ముడు అనే విషయాన్ని ఇప్పుడు రావణాసురుడు అంగీకరించబోతున్నాడు. ఇప్పుడు అసలు సంగతి ఎలాగంటే, ఇప్పుడు రామచంద్రమూర్తిని చితకొట్టేయని నిజంగా రావణాసురుడు. ఆయన శరీరంలో రక్తం కారిపోయింది, అలా వర్ణించారు వాల్మీకి మహర్షి. అయినా రాముడికి కోపం రాలేదు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే ఆంజనేయ స్వామి యొక్క శరీరాన్ని బాణాలు వేసుకొట్టాడు. అలా కొట్టడం చోటే ఆంజనేయ స్వామి శరీరంలో రక్తం కింద కారడం ప్రారంభించింది. ఇది రాముడు కొంచెం అవమానంగా భావించాడు. నేను యుద్ధం చేస్తుండగా నన్ను మోసేటువంటి ఆంజనేయ స్వామిని రక్తసిక్తంగా కొడతావా, చూడు నిన్ను ఏం చేస్తాను అన్నారు. ఒక బాణం ప్రయోగించారు, చప్రాను కొట్టారు. ఇంకో బాణం ప్రయోగించారు, సారభిని కొట్టారు. ఇంకో బాణం ప్రయోగించారు, గుర్రాలను కొట్టారు. ఏకకాలంలో ఏమైపోయింది అంటే చప్రం ఎగిరిపోయింది, గుర్రాలు ఎగిరిపోయాయి, సారథి ఎగిరిపోయాడు, చేతిలో ఉండే విల్లును కూడా విరగొట్టేశారు. ఏక కాలం వాల్మీకి మహర్షి రాస్తా రెండో శ్లోకం, యో వజ్రపాత శని సన్నిపాత నచుక్షుభేనాపి చచాల రాజా సరామ బాణాభియతో భృశార్థః చచాల చాపంచ ముమోచ వీరః. వాల్మీకి రసాయన శ్లోకం. యో వజ్రపాత శని సన్నిపాత, ఇంద్రుడితో జరిగినటువంటి యుద్ధంలో దేవేంద్రుడు తన చేతిలో ఉండే వజ్రాయుధాన్ని గిరగర తిప్పి ఈయన మీద ప్రయోగిస్తే అది ఒక పెద్ద పిడుగు వచ్చినట్టుగా పడింబెట్టండి ఈయన మీద. యో వజ్ర పాత శని సన్నిపాత నచుక్షుభే నాపి చచాల రాజా. అది వచ్చి ఈయన శరీరం మీద పడి రావణాసుని యొక్క శరీరం మీద ఉండేటువంటి వెంట్రుకలలో రోమాలలో ఒక్క రోమాన్ని కూడా తొలగించలేక వెనక్కి వెళ్ళిపోయింది అండి వజ్రాయుధం. యో వజ్రపాత శని సన్నిపాత నచుక్షుభే నాపి చచాల రాజా స రామ బాణాభియతో భృశార్థః. ఆ సమయంలో రాముడు పుంఖాను పుంఖ బాణ ప్రసారాలను చేసి ఏకకాలంలో చప్రం గుర్రం సారథి విల్లు విరిగిపోయినట్టుగా ఎప్పుడైతే కొట్టారో అప్పుడు అనుకున్నాయట ఇక నాకు చావు తప్పదు అనుకున్నట్టండి. అనుకుని ఇప్పుడు రాముడు నన్ను చంపేస్తాడు, ఇంకా అనుమానం లేదు, చేతిలో ఉండే విల్లు విరిగిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను బతికి బట్టగట్టాలి అంటే ఎలాగా అని ఆలోచన చేసేటండి. ఆలోచన చేసి రాముడు ధర్మాత్ముడు కదా, ధర్మాత్ముడైనటువంటి రాముడు అధర్మ యుద్ధం చెయ్యడు కదా, ఆయన చేతిలో ఆయుధం ఉంది, నా చేతిలో ఉండే విల్లా విరిగిపోయింది, దీన్ని కింద కనుక పడేశాను అనుకో ఇప్పుడు నేను నిరాయుధుణ్ణి, ఆయన సాయుధుడు, ధర్మం తెలిసిన రామచంద్రమూర్తి ఆయుధం లేని వాడితో యుద్ధం చెయ్యడు కాబట్టి నేను ఈ చేతిలో ఉండే విల్లు కనుక కింద కనుక పడేశానా, ఇంకా ఆయన నా మీద యుద్ధం చెయ్యడు, నేను బతికి బట్టగట్టగలను, రాముడు ధర్మాత్ముడు కదా అని ఆలోచన చేశాడు. రావణుడంతటి వాడు యుద్ధరంగంలో చావు తప్పి కన్నులట్టబోయింది అన్న సామెత ప్రకారంగా చేతిలో ఉండేటువంటి విల్లు కూడా విరిగిపోయిన సందర్భంలో ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి అని ఆలోచన చేసినటువంటి ఆ రావణ చక్రవర్తి, ధర్మాత్ముడైనటువంటి రాముడు సాయుధుడై ఆయన ఉండి నిరాయుధుడైన నా మీద ఆయుధం లేని వాడి మీద బాణప్రయోగం చెయ్యడు కదా అని చేతిలో ఉండే విరిగిపోయిన విల్లు కూడా కింద వదిలేశాడు అంటే రావణాసుని గబుషుల్లో రాముడు ధర్మాత్ముడా అధర్మాత్ముడా ఒక్కసారి ఆలోచన చేయండి అంటారు వ్యాఖ్యానకారు. అప్పుడు ఈ లోపులోనే ఈయనిలా ఆలోచన చేసేటువంటి సమయంలోనే ఆయన ఏం చేశాడయ్యా అంటే రాముడు ఇంకో బాణం వేసేసాయండి. అలా వేసేటప్పటికీ రావణాసునికి కిరీటానికి తగిలింది, కిరీటం కింద పడిపోయింది. కిరీటం ఎప్పుడైతే కింద పడిపోయిందో ఇప్పుడు మళ్ళీ రాముడిని అనుకుంటున్నట్టండి, ఇప్పుడు నేను రాముడిని జయించగలను అనుకుంటున్నట్టండి. అదేమిటయ్యా ఇందాక రాముడిని జయించలేను, చేతుల్లో ఉండే విల్లు కింద పారేసి వెనక్కి ఎలాగోలా వెళ్ళిపోవచ్చు అని ఆలోచన చేసిన వాడు ఇప్పుడు నువ్వు ఎలా జయించగలను అనుకుంటున్నావు అన్నట్టండి వ్యాఖ్యానకారులు రాస్తున్నారు. ఇప్పుడు ఏమన్నాడు అంటే నేను విల్లు కింద వదిలిపెట్టేస్తున్నానా, నా మీద బాణప్రయోగం చేశాడా, ఇప్పుడు చేతిలో ఉండే విల్లు కింద పాడేస్తున్న సమయంలో నా మీద బాణప్రయోగం చేశాడు కాబట్టి రాముడు ధర్మాత్ముడయ్యాడా అధర్మాత్ముడయ్యాడా, అధర్మాత్ముడయ్యాడు కదా. ఇప్పుడు రాముడు బలం ఎక్కువ నా బలం ఎక్కువ అంటే రాక్షసుల బలం ఎక్కువ మానవుల యొక్క బలం ఎక్కువ, మానవుల బలం కంటే దానవుల బలం ఎక్కువ కాబట్టి రాముడి కంటే నా బలం గొప్పది. పోనీ తపోబలం కింద కనుక చూద్దామా, రాముడు చేసిన తపోబలం గొప్పదా నా తపోబలం గొప్పదా అంటే రాముడు చేసిన ఇప్పుడు ఎంత వేస్తే 38వ సంవత్సరం రాముడికి ఎంతకాలం తపస్సు చేశాడు కనుక మరి నేను 100 కొద్ది సంవత్సరాలు తపస్సు చేశాను, తపోబలంలో నేను గొప్పవాణ్ణి, దేహబలంలో నేను గొప్పవాణ్ణి, కానీ ఆయనకంటూ ఒక్క విషయంలో తక్కువవాణ్ణి, ఆయన దగ్గర ధర్మబలం ఉంది, నా దగ్గర అధర్మం ఉండిపోయింది, ఆ అధర్మం వల్లనే నాకు పరాజయం ఎదురవుతోంది కాబట్టి ఇప్పుడు మా ఇద్దరం సమానమైపోయాం. ఏం చేతాయంటే నేను కూడా ఇప్పుడు అధర్మం ఒకటే చేశాను, ఆయన కూడా ఎన్నో ధర్మాలు ఆచరించాడు, ఆయన తక్కువ వాడేం కాదండి, పరభార్యని అపర్యని తీసుకొచ్చాడు, ఇదే ఏం చేసిన అధర్మం, ఇప్పుడు నిరాయుడైన వాడి మీద నా కిరీటం కింద పడిపోయేలా బాణప్రయోగం చేశాడు, ఆయన అధర్మం చేశాడు, నేను అధర్మం చేశాను, రెండూ సమానమైపోయి ఇప్పుడు నేను యుద్ధంలో రాముని జయించగలను అని విల్లు విరిగిపోయింది కాబట్టి ఆ విరిగిపోయిన విల్లు తాడుతో ఉందిట, అది కింద తీసి పడేసి ఇంకో విల్లు అందుకోబోతున్నారట. అప్పుడు రామాయణంలో రాముడు మాట్లాడుతున్నారండి, అందుకే రామచంద్రమూర్తి ధర్మమూర్తి అయ్యారు. ఎలా మాట్లాడుతున్నారో చూడండి. రావణ అనిత రసాజ్యము పరభయావహమైన రణంబు సల్పితిందనుక, ఎంత గొప్ప యుద్ధం చేసావయ్యా, ఉదయం బయలుదేరావు, సుగ్రీవుణ్ణి మట్టి కరిపించావు, ఆంజనేయ స్వామిని కింద పడగొట్టావు, నీలుణ్ణి పారబ్రోలేవు, లక్ష్మణస్వామిని మూర్ఛాగ్రస్తుని చేసావు, ఈ లోకంలో రాముడి కూడా చెమట్లు పట్టించావు, దేవతలందరూ భయపడిపోయేలా యుద్ధం చేసావు, ఎంత గొప్ప యుద్ధం చేసావయ్యా. అనితర సాధ్యమౌ పరభయావహమైన రణంబు సల్పితి ఇందనుక, హతప్రవీరునిగా తబ్దయు సల్పితి నన్ను, నన్ను కొట్టడమే కాకుండా ఆంజనేయ స్వామిని కూడా కొట్టావు, ఇప్పుడు నేను నిన్ను జయించడం నాకు ఒక క్షణం, నిన్ను చంపేయచ్చు కానీ ఇప్పుడు నేను చంపాను అనుకో, రేపొద్దున ఏ వాల్మీకి మహర్షి రామాయణం రాస్తున్నప్పుడు అలసి సలసిపోయిన సమయంలో సాయంకాల సమయంలో రామచంద్రమూర్తి ఆ సమయంలో రావణాసురుడిని సంహరించగలిగాడు తప్ప, ఇదే కనుక ఉదయ సమయంలోనే మొట్టమొదటి కనుక యుద్ధానికి కనుక వచ్చినట్లయితే అప్పుడు రాముడి పని ఎలా ఉండేదో ఈ విధంగా అని రాశాడు అనుకో, అది నాకు అవమానం. కాబట్టి నేను సంపదలుచుకోలేదు. నీవని కడు డసినాడవని ఆత్మతలంచి నిశాచరేంబ్రా నే దునుమగ నొల్ల. ఈ భరంగంలో నువ్వు అలసిపోయావు, సలసిపోయావు, శ్రమతో ఉన్నావు, చెమట్లు పట్టేసాయి నీకు, ఇప్పుడు నేను చంపడం న్యాయం కాదు నీకు. నీవని కడు డసినాడవని ఆత్మతలంచి నిశాచరేంబ్రా నే దునుమగ నొల్ల. రాముడు అని ప్రంపడు సుమీ ప్రంప వల్లడు సుమీ నిరాజుధున్ జడున్. రాముడు ఎల్లప్పుడూ యుద్ధరంగంలో యుద్ధం చేసే సమయంలో ఆయుధం వదిలిపెట్టిన వాడిని కానీ, ఇలా తల వెనక్కి తిప్పిన వాడిని కానీ, లేక ఇలా కిరీటం కింద పడిపోయి జుట్టు కిందకి జారిపోయిన వాడిని కానీ నేను యుద్ధరంగంలో సంహరించనయ్యా. నువ్వు ఆ బాబతో ఉన్నావని కిరీటాన్ని పడగొట్టానయ్యా, జుట్టు కింద పడిపోయింది, ఇంక నీ మీద బాణప్రయోగం చేయని వెనక్కి వెళ్ళా, విశ్రాంతి తీసుకురావాల్సింది. ఇప్పుడు చెప్పండి, రావణాసురుడు దృష్టిలో రాముడు ఎంత ధర్మాత్ముడో ఆలోచించండి. ఇంటికి వెళ్ళిపోయాయండి, ఏడిచాడు. ఇంద్రజిత్ సంహారం కూడా అయిపోయిన తర్వాత, కుంభకర్ణ సంహారం కూడా అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళి చెప్పేస్తున్నానండి. అప్పుడు ఆలోచిస్తున్నాయి, న్యక్కారోహ్యయమేవమేయదరయ తప్రాప్యసౌ తాపస సోప్యప్రైవ నిహంతి రాక్షసకులం జీవచ్చవో రావణ దిక్ దిక్ శక్రజితం ప్రబోధితవత కిం కుంభకర్ణేన వా స్వర్గగ్రామటికా విలుంఠన మృదోచ్చూనై కిమేభిర్భుజై. ఇంకా చిత్త చివర ఇంద్రజిత్తు కుంభకర్ణుడు కూడా మరణించిన తరువాత న్యక్కారోహ్యయమేవ యుద్ధరంగంలో ఏం జరిగిందంటేనండి, లక్ష్మణస్వామి కింద పడిపోయారు. రావణాసురుడు వేసిన శక్తి అనే ఆయుధానికి మళ్ళీ ఇంకోసారి వేశాడు. అలా వేసిన సందర్భంలో ఎప్పుడైతే లక్ష్మణస్వామి కింద పడిపోయారో రాముడు కోపాన్ని ఆపుకోలేక ఒక ప్రతిజ్ఞ పెట్టారండి. ప్రతిజ్ఞ పెట్టి వనరుహ బాంధవ వంశంబునందుట జననంబునందుట చనునయేని ధర్మలోలుండైన దశరథేశ్వరునకు ఆత్మసంభూతుండనగుదునేని ఆలంబులోన ఆ దశకంఠుండు నెరిదప్పి పారక నిలిచనేని దయయు సత్యంబు తగుభంగియే ప్రొద్దు తగుభంగియే ప్రొద్దు సల్పుదునయేని రాముడుండెనా ఉండడు రామ్ రావణుండుండెనా ఉండడు రాముడింక రాముడుండెనా ఉండడు రావణుండు ఇరువురుండుట కల్ల ఈ ధరణి ఎందు రూపుమాపెద తూపుల వేపులరా అని అంత ప్రతిజ్ఞపట్టాయండి. ఒక్కసారి వనరుహ బంధవ వంశంబునందుట నే జననంబునందుట చనునయేని. అసలు ఈ రామచంద్రమూర్తి సూర్యవంశంలో జన్మించినటువంటి మాట ఇవి నిజమే కనుక అయిన నాడు ధర్మలోలుండైన దశరథేశ్వరునకు ఆత్మసంభూతుండనగుదునేని ధర్మానికి అంకితమైన దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి నేను అన్నటువంటి మాట నిజమే కనుక అయినట్లయితే ఆలంబులోన ఆ దశకంఠుండు నెరిదప్పి పారక నిలిచనేని. ఇక మిమిడ జరగబోయే యుద్ధంలో పారిపోకుండా ఆ దశకంఠుడు యుద్ధరంగంలో కనుక నిలబడినట్లయితే, ఇక నాలుగో విషయం చెప్తున్నారు, దయయును సత్యంబు తగు భంగియే ప్రొద్దు తగవుగా నేను సల్పుదు నయేని. ఈ రాముడు ఎప్పుడు దయా సత్యము దీంటికే అంకితమై ఎల్లప్పుడూ జీవనయాత్ర కొనసాగించాడు అనేటువంటి మాట నిజమైనట్లయితే, రాముడే కనుక యుద్ధరంగంలో ఉన్నాడా ఇక రావణుడు ఉండడు, రావణ కనుక ఉన్నాడా రాముడు ఉండడు, ఇరువురుండుట కల్లయి ధరణియందు, ఇంకా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే మిగలాలి ఇంక రెండో వాడు ఉండడు అని ఒక్కసారి ప్రతిజ్ఞ పడితే ఆ వేళ ఆయన వేసిన బాణప్రసారానికి తట్టుకోలేక పారిపోయి వెనక్కి వచ్చేసాయండి. ఒక్కసారి కాందిశీకుండు ఓలే అంటారు, వెనక్కి వచ్చేసాయండి. వెనక్కి వచ్చి ఏడుస్తుంటే మండోది నా మాట విన్నారా అండి, రాముడంటే ఏమిటో చెప్పాను కదా, రాము పుణ్యగుణాభిరాము త్రిజగద్రక్షైక దీక్షా గురు సామాన్య క్షితినాధుగా తలచి తస్సామర్జ్యమూహింపక ఆ భూమి చాగ్రణి దేవి ఉత్తమ సతిన్ పూత వ్రతన్ నా కుల నీ కుల క్షేమం వల్ల నిభంగి తెచ్చితి ప్రభు శ్రీనింత గర్హింతురే. ఉదయ రాముడితో విరోధం వద్దు అన్నాను, ఆయన పుణ్యగుణాభిరాముడు అని చెప్పాను, సీతాదేవిని సమర్పించమన్నాను, నా మాట విన్నావా అని మండోబరి కూడా మాట్లాడిందండి. ఇది మనకి ప్రత్యేకంగా మండోబరి ఇతబోబ చేసినట్టుగా వాల్మీకి రామాయణంలో లేదు, కానీ రావణాసురుడు మరణించిన తర్వాత మండోబరి ఏడ్చిందండి, నా మాటలు నువ్వు వినలేదు అని. ఇది మిగతా రామాయణాల్లో రాశారండి. అప్పుడు రావణాసురుడు ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ మాట ఏడుస్తున్నాడు. న్యక్కారోహ్యయమేవ, ఈవేళ రాముడు యొక్క చేతుల్లో బాణపు దెబ్బలకి తట్టుకోలేక పారిపోయి వచ్చేసాను, చి ఇంక ఈ జీవితంలో నాకెంత అవమానం కదా. న్యక్కారోహ్యయమేవ మే యదరయ, ఈ లోకంలో ఒక పెద్ద కోటీశ్వరుడు జమీందారు అని అందరూ మనం ఆయన పొగుడుతున్నాం, కానీ ఆయనకి బయట అప్పులు ఉన్నాయి అనుకోండి, ఒకప్పే కాదండి బాబు ఆయనకి అప్పులు ఉన్నాయండి అన్నారనుకోండి, అవమానం కదండి మరి ఆయనకి. ఈవేళ ఇంతటి గొప్పటి రావణాసురుడికి శత్రువు ఉన్నాడు అంటేనే అవమానం. ఇప్పుడు శత్రువు కాదు ఉంటా, శత్రువులు ఉన్నారు ఈవేళ, బహువచనంలో వచ్చి పడిపోయారు నాకు ఈవేళ. తప్పని ఎవరు నడిపించిన వాడు ఎవరన్నా పెద్ద కమాండర్ ఎవడైనా నడిపించాడా, తప్రాప్త్య సౌతాపస, ఒక కవచం లేదు, ఒక కిరీటం లేదు, ఏమీ లేదు, ఒక తపోవృత్తిని ఆశ్రయించి ఉన్నటువంటి ఒక రాముడు ఈవేళ ఒక అధికారిగా నడిపించాడు, సైన్యాధికారిగా. ఏం చెప్పమంటావయ్యా, న్యక్కారోహ్యయమేవ మేయదరయ తప్రాప్త్య సౌతాపస సోప్య ప్రైవణ్యంతి రాక్షస కులం. ఇదే నేను అయోధ్యానగరమే దండయాత్రకి వెళ్ళి అక్కడ రాముడి యొక్క చేతిలో ఓడిపోయి వెనక్కి కనుక తిరిగి వస్తే మండోదరితో చెప్పి ఏం చేయమంటావు మండోదరి, సైన్యమంతా పోయింది, రథాలన్నీ ఎగిరిపోయాయి, గుర్రాలన్నీ చచ్చిపోయాయి, ఏనుగులు మరణించే సైన్యం తీసుకుందామని వెనక్కి వచ్చాయని అబద్ధమైన చెప్పి ఆత్మాభిమానాన్ని కాపాడుకునే అవకాశమైనా ఉండేది, ఇప్పుడు ఈవేళ ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. సోప్యప్రైవ నిహంతి రాక్షస కులం, ఆ రాముడు నాలంకా నగరానికి వచ్చి సముద్రంలో కలిపేశాడు దీన్నంతా కూడా. జీవచ్చహో రావణ, అసలు ఈ రావణాసురుడు ఎవరికటి వాడేనా, ఏమిటి నా బతికిలా అయిపోయింది, దిక్ దిక్చక్రజితం. ఇంద్రుడు ఏమన్నాడు, ఇంద్రజిత్ ఏమన్నాడు అంటే నేనుండగా నీకు ఏ అవమానము ఉండదు అన్నాడు. అటువంటి ఇంద్రజిత్ పులికలనికి ఆహుతైపోయాడు. ప్రబోధితవత కింకుంభకర్ణేనవా, లేపడానికి 3 రోజులు పట్టినట్టుగా పట్టింది, 3 గడియల్లో కుంభకర్ణుడు చచ్చాడు, ఏం చెప్పగలం గనక. స్వర్గగ్రామటికావిలుంఠన మృదోచ్చునై కిమే బిర్భుజై, ఇవి ఆనాడు కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి చేతులేనా, బలమేమైనా తగ్గిపోయిందా, నాలో దుర్బలం క్షీణించిందా. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలం వ్యలంబితం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డమద్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింపనిజ్జరి విలోల వీచి వల్లరి విరాజమానముద్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభావలంబ కంఠ కందళి రుచి ప్రబద్ధ కంధరం స్మరచ్చిదం పురచ్చిదం అఖచ్చిదం భవచ్చిదం గజచ్చిదాంధకచ్చిదం తమంతకచ్చిదం భజే అకర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం భవాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వదభ్రవిభ్రమద్ భ్రమద్భుజంగమస్సత్ నిర్గమత్క్రమస్ఫురత్ కరాళబాలవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగ తుంగమంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ అని కైలాస పర్వతాన్ని ఆనాడు ఎత్తాను కదా. ఆ చేతుల్లో బలం ఏమైపోయింది? ఇంతమంది మరణించిన తర్వాత ఆ బ్రహ్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క చేతుల్లో మరణించడమే తనకు భాగ్యము అని ఆలోచించి భరంగంలో మరణించాడు. ఇలా ఇంతటి రావణాసురుడు కూడా రాముడు ధర్మాత్ముడు అని అంటున్నాడు. ఎవరి ఇన్ని విషయాలు చెప్పారు? ఈ లోకంలో వారిని వధించేటువంటి సందర్భంలో మరి రామచంద్రుడు చెట్టు చాటు నుంచి బాణప్రయోగం చేశారు అని చెప్తారు కదా, మరి ఇది ఎలా సమర్థనీయమండి? ఎంచేతయండి, ఒక విషయాన్ని మనం పట్టుకున్నామంటే దాన్ని మొత్తం అన్ని విధాలుగా అన్ని కోణాల్లోనూ రాక్కు రావాలి. ఎంచేతయంటే ఎక్కడ రామాయణం మనం మాట్లాడుతున్నా వాలి వధ ఒకటి అడుగుతూనే ఉంటారు ప్రతి సందర్భంలోనూ కూడా. అలాగే సీతా పరిత్యాగం నేను మీకు చెప్పేశాను, ఇంక దాంట్లో అనుమానం మీకు ముందే తీసిపడేశాను. అమలు వాలి వధ దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ విషయాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచిద్దాం. రామచంద్రమూర్తి చెట్టు చాటు నుంచి ఎందుకు బాణప్రయోగం చేయవలసి వచ్చింది? అసలు అది నువ్వు ఎందుకు ఇలా నన్ను కొట్టావు అని ఆయన అడుగుతాయండి. చెప్తున్నాను, మొదట వెళ్ళి సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అలా పిలవడంతో వాలి యుద్ధానికి వెళ్ళాడు. వాలి సుగ్రీవులు ఇద్దరు పరస్పరం యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసిన సందర్భంలో రాముడు చెట్టు చాటునే ఉన్నాడు, కానీ బాణప్రయోగం చేయలేదు. అలా బాణప్రయోగం చేయకపోతే ఇంకా వాలి కొట్టే దెబ్బలకు తట్టుకోలేక పారిపోయి మళ్ళీ ఋషిముఖానికి వచ్చేసాడు. మతంగాశ్రమం దగ్గరకు వచ్చేసాడు సుగ్రీవుడు. ఏడుస్తూ కూర్చున్నాడు. మళ్ళీ రాముడు, లక్ష్మణుడు, నలుడు, నీలుడు, తారుడు వెనకాలన్నారు, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ కలిపి మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సుగ్రీవుడు ఇంకా రాముడిని ఎన్ని నిందావాక్యాలు పలికాడు, నిందావాక్యాలు పలికాడు. ఏమయ్యా ఎవరు రమ్మన్నారు? ఈ పంపాసరో తీరాన్య ప్రాంతాలకు ఎందుకు వచ్చావయ్యా? ఎందుకయ్యా నాతో అభయప్రదానం చేసావు? ఎందుకు నీకు ఈ విధంగా నేను తప్పనిసరిగా నీకు కోరిక తీరుస్తాను అన్నావు? చెయ్యలేనివాడు ఎందుకయ్యా అభయప్రదానం చేయడం? చాలేవయ్యా అని మాట్లాడారు. అలా అన్నంతో రాముడు ఏమన్నాడు అంటే, అలా కాదయ్యా, కంగారు పడకు, నువ్వు నీ అన్నగారు సమానంగా ఉన్నారయ్యా. ఆ కారణం చేత నేను ఎవరి మీద బాణం వేసి కొట్టాలో తెలియక నేను కొట్టలేకపోయానయ్యా అన్నారు. అలా అన్నప్పటికీ మనకు నిజమే అనిపిస్తుందండి, కానీ అసలు సంగతి ఇది కాబట్టి రాముడంప తెలివి తక్కువవాడండి. ఏమిటి, వాళ్ళెవరో సుగ్రీవుడెవడో రాముకి తెలియదు, రాముడికి తెలియదండి. ఎవడైతే చిత కొడుతున్నాడో వాడు వాలి అని, ఎవడైతే దెబ్బలు తింటున్నాడో వాడు సుగ్రీవుడు అని తెలియదు. ఎవడైతే పారిపోతున్నాడో వాడు సుగ్రీవుడు అని, ఎవడైతే వెనకాలు తరుముకొస్తున్నాడో వాడు వాలి అని తెలియదండి. పోనీ ఇంతెందుకండి, పక్కనే ఉన్నారు కదా ఆంజనేయ స్వామి, ఆంజనేయ దీంట్లో ఎవరు వాళ్ళో ఎవరు సుగ్రీవుడు చెప్పమంటే చెప్పరా? పోనీ అది అడగడం ఆయనకు కొంచెం నామోషి అనుకున్నావా? అసలు రాముడి యొక్క అంబుల పబ్బులో ఉండేటువంటి బాణాలు అవి సామాన్య బాణాలు, అవి దివ్య బాణాలు. ఇది వాలిన సంహరించుగాక అని వదిలితే అది సుగ్రీవుడిగా కంఠమైన తీయదండి. అది ఏం చేత అంటే ఎవరు మనకు చెప్తారు, ఎక్కడ సముద్ర లంఘనం దగ్గర చెప్తారు, సేతు కట్టబోయే సమయంలో రామచంద్రుడు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. సముద్రుడు కనబడలేదు. కోపం వచ్చేసింది ఒక్కసారి. అప్పుడు ఒకసారి మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని సంధించబోయారు. అలా సంధించబోయిన సమయంలో సముద్రుడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. ఎక్కుపెట్టిన బాణం వదిలి అలా ఉంచకయా వెంటనే వదిలిపెట్టి ఉన్నారు. ఇక్కడ ద్రుమపుల్యము అనేటువంటి దాన్ని వదిలిపెట్టమన్నారు. ఇక్కడి నుంచే బాణప్రయోగం చేశారు. వాళ్ళందరినీ బూడిచ్చేసేసారు. మరి ఎదురుకుండా ఉన్నారా వాళ్ళు ఏమైనా? మరి దివ్య బాణాలు అవి కాబట్టి వాళ్ళకి తగలారంటే వాళ్ళకే తగులుతుంది. మరి ఎందుకు మాట్లాడారండి ఇలాగా? సుగ్రీవుడు కూడా ఒక దెబ్బ తగిలించాలి అనుకున్నారు అంటారు వ్యాఖ్యానకారు. ఎలాగయ్యా అంటే, మనకి నారద భక్తి సూత్రాల ప్రకారంగా కనుక చూచినట్లయితే భగవంతుడు, ఆ భగవంతుడిని పూజేటువంటి ఆ పూజారి భక్తుడు ఇద్దరిని సమానంగా చూడాలి. తస్మిన్ తజ్జనే భేదాభావాత్ అంటాడు నారద మహర్షి భక్తి సూత్రాలలో. ఇబ్బంది సమానంగా చూడాలి. దేవుడు ఒకరు, పూజారి గారు ఒకరు అనుకుంటే లాభం లేదు. ఇబ్బంది సమానంగానే చూడాలి. అందులో ఆంజనేయ స్వామి చెప్పాడు, వీరు దశరథ మహారాజు కుమారులు, ఏదో క్షత్రియ కుమారులు అని తక్కువగా అంచనా వేయకయ్యా. పూజయశ్వేతవు భ్రాపరవు రామలక్ష్మణవు వీళ్ళబ్బని పూజించవలసింది అని చెప్పాడు. ఈయన ఆయన భార్య ఎవరో ఎత్తుకుపోయారట, నా భార్య ఎవరో వాళ్ళు ఎత్తుకుపోయాడు, మన ఇబ్బరం సమానమే అన్నమాట. జోగి జోగి రాసుకుంటే బూడు మిగిలింది అని సామెత ప్రకారంగా మన ఇబ్బరికి స్నేహం బాగానే కుదిరిందయ్యా అని నమస్కారం పెట్టకుండా ఏమన్నాడు అంటే, రోచతే యదివాసఖ్యం బాహురేష ప్రసారిత. ఓయ్ రామ, నాతో స్నేహం చేయడం ఇష్టమైతే, చూడండి అలా మాట్లాడు, ఎంత అహంకారంతో మాట్లాడాడు. రోచతే యదివా సఖ్యం బాహురేష ప్రసారిత, నాతో స్నేహం చేయడం ఇష్టమైతే ఇదిగోనయ్య చెయ్యి చాపుతున్నాను, చేతిలో చెయ్యి అన్నాడు. అంత అహంకారంతో మాట్లాడాడు. ఒకసారి ఆంజనేయ స్వామి చూచి సరిదిద్దాలి అని, ఏమో ఈ చేతిలో చెయ్యి ఏమవుతుందో అని ఒక్కసారి ఇన్ని పాపం చితుకులు పట్టుకొచ్చి అగ్నిహోత్రాన్ని వెలిగించి అగ్నిహోత్ర సాక్షికంగా స్నేహం కూర్చాయని అది అయిపోయింది. అనుక ఆ సమయంలో ఏం చేశాడే అంటే, స్నేహం అయిపోయిన తర్వాత కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టాలంటే మరి కుర్చీలు సోఫాలు ఏమి ఉంటాయి కనుక. కాబట్టి ఆ సమయంలో ఆ సుగ్రీవుడు ఏం చేశాడే అంటే, ఒక సాల వృక్షం యొక్క కొమ్మను ఒక దాన్ని ఎరక్కొట్టి పట్టుకొచ్చి అది కింద వేసి రాముడిని కూర్చోబెట్టాడు. లక్ష్మణస్వామిని నిలబెట్టేశాడు. తప్పు కదండి, మరి ఇద్దరినీ సమానంగా చూడాలి కదా. ఆ సమయంలో ఆంజనేయ స్వామి చూచారు ఈ సంగతి, తప్పు సరిదిద్దాలి అనుకున్నారు. అనుకుని ఏం చేశారేంటి, ఈయన ఎగిరి ఒక మంచి గంధపు చెట్టు యొక్క కొమ్మని పట్టుకొచ్చి లక్ష్మణాన్ని కూర్చోబెట్టారు. ఇప్పుడు నిజంగా సాల వృక్షం గొప్పదా, మంచి గంధపు చెట్టు గొప్పదా? మంచి గంధపు చెట్టే గొప్పది. రాముడికి వేసినటువంటి ఆసనం కంటే ఈ లక్ష్మణుడికి వేసిన ఆసనమే గొప్పది. మరి ఎందుకు వేశారండి అలాగా? ఆంజనేయస్వామి చాలా తెలివైన వాడు. ఎంచేతయ్య అంటే, లక్ష్మణస్వామి ఆభిశేషు యొక్క అంశ వల్ల పుట్టినవాడు కాబట్టి పాము ఎప్పుడూ కూడా మంచి గంధపు చెట్టు దగ్గర రోషంతో ఉండదు. అది రోషాన్ని విడిచిపెడుతుంది, బుసబుసలు కొట్టదు. కాబట్టి లక్ష్మణస్వామి ఎక్కడ కోప్పడతాడో అని ఆయన్ని శాంతింపచేయాలి అని మంచి గంధపు చెట్టు కొమ్మను విడిచిపెట్టి దానిని కూర్చోబెట్టారు. ఇలా చేశాయి. కాబట్టి ఈ లోకంలో కొంచెం వాడికి అహంకారం ఉంది. రాముడికి దండం పెట్టలేమండి అసలు, అర్థమైందండి? దండమే పెట్టలేదండి. రామాయణంలో అలాగే ఉందండి. అసలు చిట్టచివరకు నమస్కారం పెడతాను, అంతవరకు నమస్కారమే పెట్టలేండి. ఇలా మాట్లాడితే కొంచెం అనుకున్నారు. ఏం చేతాయంటే, కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇప్పుడు వాడి గొప్పదైనటువంటి పట్టాభిషిక్తు కాబోతున్నాడు కాబట్టి ఆ కర్మ అనుభవించేయాలి. కాబట్టి ఈ లోకంలో ఇది దెబ్బ కొట్టాలి అని దెబ్బలు తినిపించేశారు. ఆ దెబ్బలు తినిపించాది ఇప్పుడు ఏడుస్తున్నాడు లక్ష్మణ. ఇప్పుడు యొక్క మెడలో ఒక గుర్తుగా ఒక మాల వేయవయ్యా అన్నారు. అప్పుడు గజపుష్పమాల అనేటువంటి మాల వేయించారు. అర్థమైందండి? అది కూడా కింద వ్యాఖ్యానకారులు రాస్తారు. గజపుష్పమాలలో ఉండే గొప్పతనం ఏమిటంటే, ఏ రకమైన ఆయింట్మెంట్లు అవి రాయక్కర్ లేకుండా గజపుష్పమాల యొక్క గాలి ఒక్కసారి సోకితే చాలుట ఆ గాయాలు ఒక్కసారి మచ్చ లేకుండా మాయమవుతాడు. అర్థమైందండి? అంచేతనే వాల్మీకి మహర్షి రాస్తారని, ఇంకా రామాయణం అంటే వాల్మీకి మహర్షి రాసిన రామాయణమే. విపరీత ఇవాకాశే సూర్యో నక్షప్రమాలయ అన్నారు. ఎంచేతయ్య అంటే, నక్షప్రమాలతో ప్రకాశించే సూర్యుల్లా ఉన్నావయ్యా అన్నారు. అదేమిటి మరి, నక్షప్రమాలతో ప్రకాశించే చంద్రుల్లా ఉన్నాడు అంటే న్యాయం అవుతుంది తప్ప, నక్షప్రమాలతో ప్రకాశించే సూర్యుల్లా ఉన్నావు అంటే ఎలాగా? విపరీత ఇవాకాశే సూర్యో నక్షప్రమాలయ అని రాస్తారండి. అదేమిటయ్యా అని అన్నట్లయితే, దాని వ్యాఖ్యానకారులు అక్కడ సూర్యో నక్షప్రమాలయాన్ని ఎందుకన్నారు అన్నట్లయితే, రాకామధ్య గతశ్చంబ్రహ సూర్య ఇచ్చ విధీయతే అన్నారు. పున్నమనాటి చంబ్రబింబానికి సూర్యుడు అని పేరు. కాబట్టి నక్షత్రాలతో కూడుకున్న పున్నమనాటి చంబ్రబింబంలా ప్రకాశిస్తున్నావయ్యా అన్నారు. అర్థమైందండి. అన్ని బాబులు పోయాయి, ఇప్పుడు మళ్ళీ పిలవయ్యా అన్నారు. అసలు నిజంగా ఈ వ్యాఖ్యానం ఒకటి అట్టే పెట్టండి. ఇలాగా అసలు మొదటి రోజు యుద్ధంలో రామచంద్రమూర్తి ఎందుకు కొట్టలేదయ్యా? వారి మెడలో మాల వేసుకు రాలేదు. ఇప్పుడు ఆ మాల కనుక వేసుకుని రాకపోయినా సమయం కొట్టేయడం అనుకోండి, అయ్యయ్యో వారి మెడలో పాపం ఇంబ్రదత్తమైన మాల వేసుకోకుండా వచ్చాడు కాబట్టి రాముడు కొట్టేశాడు అంటారు కదా, అందుకని వదిలిపెట్టాడు. అసలు రహస్యం ఇదే. ఇప్పుడు రెండోసారి యుద్ధానికి పిలిపించాడు. యుద్ధానికి పిలిపించాడిన సమయంలో ఒక్కసారి మళ్ళీ ఆ సింహనాదం విన్నాడు వారి. యుద్ధానికి వెళ్ళబోతున్నాడు. అలా వెళ్ళబోతున్న సమయంలో ఒక్కసారి తార అడ్డుపడిందండి. నారా ఎక్కడికి వెళ్తున్నారు అని, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావు అని. అలా కాదు, ఇంత క్రితం మీ చేత చావు దెబ్బలు తిన్నటువంటి సుగ్రీవుడు మళ్ళీ ఉత్తర క్షణంలోనే మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడు అంటే దీని వెనకాల ఉండే అంతరార్థాన్ని మీరు గ్రహించలేదు. ఎవరో దశరథ మహారాజు కుమారులట, రామ లక్ష్మణులట పంపా సరోవర తీరారణ్య ప్రాంతాల్లో తిరుగాడుతున్నారట, మన ఆంజనేయ స్వామి తీసుకుని వచ్చి సుగ్రీవుడికి రాముడికి అగ్ని సుహోత్ర సాక్షికంగా స్నేహాన్ని చేకూర్చారట, ఆయన భార్యని వదిలిపెట్టడానికి ఈయన తన భార్యని అపహరించినటువంటి వారిని చంపడానికి ఆ సుగ్రీవుడికి అభయప్రదానం రామచంద్రమూర్తి చేశారట, ఇవి ఎవరో చెప్పినటువంటి మాటలు కాదు, మన యువరాజు అయిన అంగబుడు చెప్పినటువంటి మాటలు. అలా అన్నప్పటికీ వారి మాట్లాడతాయని నిజంగా రామాయణంలో వాల్మీకి మహర్షి రాస్తారు. అంటే రాముడు ఎంతటి గొప్పవాడో తారా నీకే తెలుసు అన్నమాట. నాకు తెలియదా రాముడు ఎవడు? ధర్మాత్ముడు. ధర్మాత్ముడైన రాముడు తప్పు చేస్తాడా? రాముడే తప్పు చేస్తే ఇంక ధర్మమే ఉంది కనుక. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. చెప్తున్నా కదండి, ఎక్కడైనా రామాయణంలో మనకేమైనా అనుమానాలు ఉండాలేమో తప్ప అన్ని అనుమానాలు తీర్చిపడేశాడు వాల్మీకి మహర్షి. వాళ్ళు అంటున్నాయండి, ఎన్నో మాటలు చెప్పిందండి, అసలు రాముడు అంటే ఏమిటో తెలుసా నీకు? ఆవాస వృక్ష సాధూనా. ఈ లోకంలో సాధువులకి అందరికీ నివాస వృక్షం లాంటి వాడు, సమస్త గుణాలన్నీ కూడా రాముణ్ణి ఆశ్రయించాయి అని చెప్తుందండి. అసలు రాముడి యొక్క గుణాలను కూడా వాల్మీకి మహర్షి 64 గుణాలుగా వర్ణిస్తారండి. అర్థమైందండి. మొట్టమొదట రామాయణం బాలకాండలోనే పరమసర్గంలోనే రాముడి యొక్క గుణగణాలు వర్ణిస్తూ ఇక్ష్వాకువంశ ప్రభవ రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో జ్యుతిమాన్ భృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శప్రు నివర్ణ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢ జప్రురరిందమ ఆజాను బాబు సుశిరా సులలాట సువిక్రమ సమస్సమ విభక్తంగ స్నిగ్ధవన్న ప్రతాపవాన్ పీన వక్షా విశాలక్షో లక్ష్మీవాన్ సభ సమితి జయ ధర్మజ్ఞ సత్య సంధశ్చ ప్రజానాంచ హితే రత యశస్వీ జ్ఞాన సంపన్న శుచిర్వస్య సమాధిమన్ ప్రజాపతి సమశ్రీమన్ దాతారిపు నిషూదన రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య సజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేజే చ నిష్ఠిత సర్వశాస్త్ర తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వదాభిగత సద్భిః సముబ్రైవ సింధుభిః ఆర్య సర్వ సమశ్చైవ సదైక ప్రియదర్శన సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన సముబ్రైవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సబ్రిశో వీర్యే స్వామవత్ ప్రియదర్శన కాలాగ్ని సభ్రశ క్రోధే క్షమయా పృథివీ సమ ధనదేన సమశ్చాగే సచ్చే ధర్మ ఇవాపర అని వాల్మీకి మహర్షి రాముని యొక్క గుణగణాలని ముందే వర్ణించేశారండి. అటువంటి వాడు రాముడు, రాముడితో నీకు విరోధం మంచిది కాదు, నచ విరోధస్తే కథంచన, నీకు విరోధం వద్దు అందని. అప్పుడు వాలి మాట్లాడుతూ, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. రాముడు ధర్మం తెలిసినవాడు, ఎవరు ఏ జీవుడు ఏ జన్మలో ఏ పాపాలు పుణ్యాలు చేశాడో దానికి అనుకూలంగా శిక్షలు విధించేటువంటి వాడు రాముడు అంటేను. ఈవేళ ఒకనాడు జరగబోయేటువంటి యుద్ధంలో ఒకనాడు నాకే కనుక ఒకనాడు కనుక రాముడు చేపలో చావు కనుక ఎదురైనట్లయితే నేను స్వీకరిస్తాను అన్నాడు. నువ్వు బాధపడవద్దు అన్నాడు యుద్ధరంగంలోకి. మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. వాలి సుగ్రీవుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడు హేమమాల ధరించి వచ్చాయండి. ఈ రెండో రోజు ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి ఆ విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ ఆ బంగారు మాల వేసుకుంటున్నారు, యుద్ధం చేశారు. అయినా ఆయన గజమాల వేశారు కాబట్టి ఎవరు సుగ్రీవుడో తెలియకుండా ఏం లేదు. యుద్ధం చేస్తున్నారు, కాసేపటికి యుద్ధం చేశారు. మళ్ళీ సుగ్రీవుడు డేలా పడిపోయాడు. ఇలా ఇలా చూస్తున్నాడు, హార్తం దృష్ట్వా హరీశ్వరం. ఆ సమయంలో ఆర్తుడైనటువంటి సుగ్రీవుని చూశారు, చెట్టు చాటు నుంచి బాణం వేసుకొట్టాడు, పడిపోయాడు వాలి. అలా పడిపోయిన తర్వాత ఎన్నో నిందావాక్యాలు పలికాడు రాముడు. అసలు నువ్వు, నేను నిజంగా ఈవేళ తార చెప్పిందయ్యా, ఈవేళ జరగబోయే యుద్ధంలో కుటిల రాజనీతి ఉంది, వెళ్ళవద్దు అని చెప్పిందయ్యా, అయినప్పటికీ వచ్చానయ్యా, కాబట్టి నువ్వు ఎందుకు ఇలా కొట్టావు, అసలు మా అన్నదమ్ముల యొక్క మధ్యలో ఎందుకు నువ్వు కలగజేసుకున్నావు అని ఇలా ఇలా అడిగాయి. ఇలా అడిగేటప్పటికీ రాముడు చాలా సమాధానాలు చెప్పాడు. అసలు ఒక్క సమాధానం ఇప్పుడు నిజమైన సత్యమైన సమాధానం చెప్తున్నాను. రాముడు ఏమన్నాడు అంటే, నువ్వు మీ అన్నదమ్ముల యొక్క మధ్యలో నేను కలగజేసుకోలేదయ్యా, నువ్వు నాకే హాని చేశావు కాబట్టి నేను కొట్టాను అన్నాడు. అదే నేను నీకే హాని చేశాను, ఇప్పటివరకు నీ ముఖమే నేను చూడలేదు కదా, చూడకపోతే అదే నేను నీ కాని ఎలా కలగజేశాను అన్నారు. దానికి రాముడు సమాధానం చెప్తూ, ఆ వేళ ఋష్యశ్రంగ మహర్షి పుప్రకామేష్టి యాగం చేసేటువంటి సమయంలో దేవతలందరూ నువ్వు మానుష రూపంలో అవతరించవయ్యా అని అన్నప్పుడు, రాముడిగా నేను అవతరించబోతూ అంటే దేవతలందరినీ కూడా నాకు సహాయార్థంగా వానరులు సృష్టించమని నేను ఆదేశించాను కదా, ఆ విషయం ఏమైనా జ్ఞాపకం ఉందా? ఆ సమయంలో దేవేంద్రుడు తన అంశచేత నిన్ను సృష్టించాడు, సూర్యుడు తన అంశచేత సుగ్రీవుని సృష్టించాడు. అప్పుడు ఇంద్రుడు తనకు మాల నీకు ఇచ్చి నీకు అధిపతిగా నీకు ఈ కిష్కిందా నగరం అప్పగించాడు. ఎందుకు అప్పగించారు? రావణ వధలో రాముడికి సహాయపడవని నీ తండ్రి చెప్పాడు. ఇప్పుడు నువ్వు ఎవరికి అన్యాయం చేసావు? మీ అన్నగారు మీ నాన్నగారు చెప్పిన మాటలను ఉల్లంఘించావు, పిప్రుద్రోహివయ్యావు. తమ్ముడి యొక్క భార్యని అపహరించావు, భ్రాప్రుద్రోహివయ్యావు. ఏ రాముడికి సహాయపడాలో ఆ రాముడికి సహాయపడకుండా నాకు శత్రువైన రావణాసురుడితో చేపలు కలిపి అపంతో స్నేహం చేశావు కాబట్టి దైవద్రోహివయ్యావు, భ్రాప్రుద్రోహివయ్యావు, దైవద్రోహివయ్యావు. ఇంకా నిన్ను ఏం చెప్పాలయ్యా? కాబట్టి ఈవేళ అపకారం నువ్వు సుగ్రీవుడికి కలగజేయడం కాదు, నాకే అపకారం కలగజేశావు కాబట్టి నేను కొట్టాను. పోలే కొడితే కొట్టావయ్యా, చంపితే చంపావు. ఎవరకుండా వచ్చి నిలబడి యుద్ధం కనుక చేసినట్లయితే మరి నేను నాకు స్వర్గాది లోకాలైనా లభించేవి కదా అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి మాట్లాడారు, ఇంకో సంగతి చెప్తున్నానయ్యా, ఆవేళ బ్రహ్మగారి మీకు యావన వరం ఇచ్చాడు, నరవానర రూపంలో సంచరించవలసింది అన్నాడు. నేను సుగ్రీవునితో స్నేహం చేయడానికి గల కారణం ఏమిటో తెలుసా? కబంబుడు చెప్పాడయ్యా సుగ్రీవునితో స్నేహం చేయమని. సుగ్రీవుడు ఎలా గొప్పవాడయ్యాడు అంటే ఆనాటి విషయాలు జ్ఞాపకం ఉంచుకున్నాడయ్యా. నన్ను చూచిన వెంటనే, ఓహో ఈయన మానవుడు, నేను వానర రూపంలో ఉండకూడదు అని ఒక్కసారి ఏ రూపంలో మారాడయ్యా అంటే ఒక్కసారి మానవ రూపంలోకి వచ్చాడయ్యా. తీరా చేసి యుద్ధం దగ్గరికి మాత్రం మళ్ళీ నీ దగ్గరికి వానర రూపంతోనే వచ్చాడు. నన్ను చూచి వానర రూపాన్ని విస్మరించి నర రూపంతో వచ్చాడయ్యా. తార చెప్పినప్పటికీ కూడా, రాముడు దైవుడు అని చెప్పినప్పటికీ కూడా నువ్వు వానర రూపంలోనే ఉండిపోయావు, మృగరూపంలోనే ఉండిపోయావు. మృగరూపంలో ఉన్న వాళ్ళని రాజులు వేటాడతారయ్యా. నీ ఎందు నేను యుద్ధధర్మాన్ని ప్రకటించలేదు, దండనీతిని ప్రకటించాను కాబట్టి చెట్టు చాటు నుంచి బాణప్రయోగం చేశాను. అలా చెప్తే అప్పుడు వాలి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, తత్తోహం వధమాకాంక్షను వార్యమాణోపి తారయ్యా. ఇన్ని మాటలన్నీ చెప్పిన తర్వాత రాముడి యందు ఏ దోషము లేదు అనే విషయాన్ని గ్రహించి ఆయన నమస్కారం పెట్టి, నేను నిజంగా చెప్తున్నానయ్యా, నీ దగ్గర చావు ఎదుర్కోవాలని, నీ చేపలో చావాలని ఉద్దేశం కొద్దే వచ్చానయ్యా అన్నాడు. తత్తోహం వధమాకాంక్షన్ వార్యమానోపి తారయ, కానీ ఆ బాణపు దెబ్బకి తట్టుకోలేక నేను నిందించానయ్యా అని శరణాగతి చేశాడు. ఇలా ఎక్కడ చూచినా రాముడే ధర్మము, ధర్మమే రాముడు. అటువంటి విషయాలను కొన్ని ప్రస్తావించాను. రేపు సీతాదేవి యొక్క చరిత్ర చెప్పి ఎల్లుండి సీతా కళ్యాణం మీకు వినిపిస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయాన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖం.